भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृतं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं तदोजायो मुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया। भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैशिकी। एकदा सुरुचे पुत्रं अंकं आरोप्य लालयन् उत्तमं न नारुरुक्षंतं ध्रुवं राजाभिनंदता। सोकनप्पुडु आडुतू आडुतू ध्रुव महाराजु मरियु उत्तम सुरुचि तालूक पुत्रु पेरु उत्तमु సునీతి తారుక పుత్రుడి పేరు ధ్రువ. సో ఇద్దరు ఆడుతూ ఆడుతూ సింహాసనం దగ్గరకు వచ్చేసారు. వచ్చినప్పటికి ఉత్తానపాద్ ఉత్తంకి ఒళ్ళో కూర్చోపెట్టి లాలాయం చేస్తున్నారు, ముద్దులు పెడుతున్నారు, మళ్ళీ పైకెత్తి మళ్ళీ కూర్చోపెట్టి ఆనందంగా ఆడుకుంటున్నారు. అది చూసుకొని ధ్రువ మహారాజ్ కూడా తన రెండు చేతులు ఇలా పెట్టేసి నాన్న నన్ను తీసుకోండి అని చేతులు పెడితే ఉత్తానపాద్ అతని వైపు అస్సలు చూడట్లేదు. సో ధ్రువకి చాలా బాధగా ఉంది. చిన్న బాబు చేతు పెట్టినా నాన్నగారు పట్టించట్లేదు. సో అప్పుడు మనం డిస్కస్ చేసాము, ఎలా అయితే ఈ భూ ప్రపంచంలో ఈ భౌతిక ప్రపంచంలో కూడా మన మెటీరియల్ సెక్యూరిటీ మీద మనము ఆశ పెడితే అది ఎప్పుడైనా మనకి తోసేయచ్చు. ఇక్కడ ఉత్తానపాద్ ధ్రువకి ఎందుకు ఒళ్ళో తీసుకోలేదు, పక్కనే సురుచి కూర్చొని ఉంది. సో ఆ భయంతో తను పట్టుకోలేదు. సో ఇక్కడ ధ్రువకి ఎంతో నమ్మకం ఉంది, నాన్నగారు ఉన్నారు తప్పకుండా నన్ను తీసుకుంటారు. కానీ ఇక్కడ ఆ సెక్యూరిటీ ఎటువంటి పనికి రాలేదు. సో ధ్రువ మహారాజు యొక్క లెసన్ని అతను ఫైవ్ ఇయర్స్ వయసులోనే నేర్చుకున్నారు. మనం ఈ లెసన్ని ఏదో ఒక రోజు నేర్చుకుంటాము. కొందరు 20 సంవత్సరాలకి తెలుసుకుంటారు, కొందరు 50 సంవత్సరాలకి, కొందరు 70 పాస్ అయినా తెలుసుకోరు. ఈ మెటీరియల్ సెక్యూరిటీలో ఎటువంటి సెక్యూరిటీ లేదు. మన ల్యాండ్స్ అయినా, మన హౌజెస్ అయినా, మన డబ్బులైనా, మన ఎఫ్డీస్ అయినా దేని మీద మనము ఆధారపడలేము. అది ఎప్పుడైనా మనని తోసేస్తుంది. ఈ ప్రపంచంలో, ఈ భూ ప్రపంచంలో ఆధారపడేసవలసిన పర్సన్ ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు తప్ప మనకి ఎవరు ఇక్కడ లేరు. సో మనం ఇది మనం లాస్ట్ టైం డిస్కస్ చేశాము. తర్వాత గజేంద్ర మోక్షుడు గురించి ఒక చిన్న వృత్తాంతం డిస్కస్ చేశాము. ఎలా అయితే భగవంతుడు ఆతృతగా ఉంటారు తన భక్తుల్ని ఎలా కాపాడాలి, ఎలా మళ్ళీ వెనక తీసుకొని వెళ్ళిపోవాలి. మళ్ళీ ద్రౌపది తాలూకా వృత్తాంతం మనం డిస్కస్ చేశాము. ఎలా అయితే ద్రౌపది అంతలాగా కృష్ణ పిలిచినా రాలేదు, కానీ ఎప్పుడైతే ద్రౌపది తన రెండు చేతులు పైకెత్తి హెల్ప్లెస్గానే ఇంకా భగవంతుడు మీ తప్ప నాకెవరు లేరు, అప్పుడు కృష్ణ వెంటనే పరిగెత్తి వచ్చారు. సో క్వాలిఫికేషన్, భగవంతుడికి మనము చేరాలని, భగవంతుడు మన దగ్గరికి రావాలంటే మనకు ఒకటే ఒక క్వాలిఫికేషన్ కావాలి, కంప్లీట్ సరెండర్. ఇక్కడ ఇది కూడా ఉంది, నాకు సపోర్ట్, ఒకవేళ నాకు కృష్ణ హెల్ప్ చేయకపోతే నా మద్దిలపాలెంలో ఉన్న ఫ్లాట్ నేను సేల్ చేసుకుంటాను, నో ప్రాబ్లం. అంటే అలా మనం ఆలోచిస్తే అతను మనకి లేరు, నాకు ఎవరు లేరు, నాకు ఓన్లీ కృష్ణ ఉన్నారు అంటే అప్పుడే అతను వస్తారు. కానీ ఆ నమ్మకము మనకి లేదు. ఈ రఘునాథ్ దాస్ చిన్న కథ ఉంది కదా, కృష్ణుడు మీరు రాకపోతే నా తల నరికేస్తాను అంటే అప్పుడు కృష్ణుడు వస్తాడు లడ్డు తినడానికి. ఎప్పుడో నేను మీకు కథ రఘునందన్ తాలూకు స్టోరీ చెప్పి ఉన్నాను. అదే మనం ట్రై చేస్తే ఏం చేస్తాము, అంబులెన్స్ నంబర్ కూడా పక్కనే పెట్టుకుంటాం. ఒకవేళ కృష్ణ రాలేదు, ఒకవేళ నా తరల్ని నడిపించినా కనీసం 101 వాళ్ళు వచ్చేస్తారు 7 హిల్స్ నుంచి. అలా అయితే కృష్ణుడు రాడు. వీళ్ళు ఎటువంటి సెక్యూరిటీ అనేది పెట్టుకోలేదు. సో దిస్ ఈజ్ అ హోల్ థింగ్ మనం డిస్కస్ చేశాము. భగవంతుడి పైన ఆధారపడాలి, భగవంతుడి పైన తరంలో మనకి నమ్మకం అనేది రావాలంటే జీవితం అంతా దాని గురించి అభ్యాసం చేసుకోవాలి. ఒక్కరోజులో ఈ నమ్మకం రాదు, భగవంతుడు నాకు ఉన్నారని ఒక్కరోజులో రాదు. మనం ఇప్పుడు నుంచి అది ప్రాక్టీస్ చేసుకుంటేనే వస్తుంది. అభ్యాస యోగేన కృష్ణుడిని ప్రేమించడం మనం ప్రాక్టీస్ చేసుకుంటే, మనకి ఏదైనా మామూలుగా మనము పడిపోతే ఫస్ట్ వర్డ్ ఏమొస్తుంది? అమ్మా. అది కాకుండా కృష్ణ అని రావాలి. ప్రాక్టీస్ చేయాలి. ఎంత పెద్ద 50 సంవత్సరాల పిల్ల అంటే పర్సన్ ఉన్నా కూడా పడిపోయిన వెంటనే అమ్మా అనే వస్తుంది. కానీ మాకు వెన్ ఐ ఫస్ట్ జాయిన్ యాజ్ అ ఫుల్ టైమ్ డివోటింగ్ అండ్ సంథింగ్ హ్యాపెన్ అండ్ ద ఫస్ట్ థింగ్ మై హస్బెండ్ టోల్ మీ దట్ యూ నీడ్ టు రిమూవ్ కృష్ణ హ్యాస్ టు కమ్ నాట్ మదర్. సో అది మాత్రం స్లో స్లోగా యూ హ్యావ్ టు చేంజ్ సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ సీ దట్ యూ ఆల్వేస్ రిమెంబర్ ఓన్లీ కృష్ణ. ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ సిచ్యువేషన్ ఉన్నా కృష్ణనే మనము గుర్తుపెట్టుకోవాలి, కృష్ణనే మనము గుర్తించాలి. దట్స్ ద రియల్ సరెండర్ అండ్ దాని గురించి మనము అలవాటు చేసుకోవాలి. మనం ఏం అలవాటు చేసుకుంటే చిన్నప్పటి నుంచి అదే మనకి చివరి. నేను చాలాసారి మీకు స్టోరీ చెప్తూ ఉంటాను కదా, ఒక ఓల్డ్ మ్యాన్ చనిపోతూ ఉంటే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పక్కన కూర్చొని ఉంటే అతను అడుగుతాడు వైఫ్తోని, పెద్ద అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అంటే ఇతను అంటాడు, నాన్నగారు నేను ఇక్కడే ఉన్నాను, చిన్న అబ్బాయి ఎక్కడ ఉన్నాడు నేను ఇక్కడే ఉన్నాను, మూడవ అబ్బాయి ఎక్కడున్నా నేను ఇక్కడే ఉన్నాను. అప్పుడు అతను ఏమని చెప్తాడు, మీరందరు ఇక్కడ ఉంటే షాప్లో ఎవరున్నారు? సో చనిపోయినప్పుడు కూడా తను చనిపోతూ ఉంటే కూడా తనకి ఏం గుర్తు వస్తుంది, షాప్లో ఏమవుతుంది. సో మనం ఏం అలవాటు చేసుకున్నామో చివరి మూమెంట్లో అదే వస్తుంది. చివరి మూమెంట్లో మ్యాజిక్ ఏం అవ్వద్దు, సడన్గా మీకు కృష్ణుడు గుర్తు రావడం అనేది రాదు. కానీ మీరు స్టార్టింగ్ నుంచి ఇదే అలవాటు పెట్టుకుంటే లాస్ట్ మూమెంట్లో మీకు చాలామంది అడుగుతారు, కొంతమంది డివోటీస్కి యాక్సిడెంట్లో డెత్ అయిపోయింది లేదు సడన్గా డెత్ అయిపోయింది, వాళ్ళ పరిస్థితి ఏంటి? మొన్న నేను గరుడ పురాణంలో చాలా చక్కని శ్లోక, అది నేను వీలైతే మీ అందరికీ పంపిస్తాను కూడా, చక్కని అక్కడ గరుడ పురాణంలో భగవంతుడు చెప్తున్నారనమాట, మీరు జీవితం అంతా నా స్మరణంలో ఉన్నారంటే చివరి మూమెంట్లో అంతకాల ప్రయాణ సమయం మీరు నన్ను మర్చిపోయినా నేను వచ్చి నా నామాన్ని మీ చెవుల్లో చెప్తాను, నేను మీకు తీసుకుని వెళ్తాను, అది నేను గ్యారంటీ నేను ఇస్తున్నాను. కానీ దాని గురించి మనం జీవితం అంతా అభ్యాస చేయాలి. ఒక అతనికి సిగరెట్ స్మోక్ చేయడం చాలా అలవాటు అనమాట. సో ఒకసారి అతనికి బాగా ఫీవర్ వచ్చిందనమాట. సో ఫీవర్ వస్తే థర్మోమీటర్ పెట్టారు మూ లోపల ఫీవర్ చెక్ చేయడానికి. సో ఆ ఫీవర్ దాంట్లోనే తను పడుకుంటూ థర్మోమీటర్ని ఇలా తీసుకొని చేస్తున్నాడు, అలవాటు అయిపోయింది, ఆ హ్యాండ్ ఇలానే వెళ్తుంది. సో మీరు ఇమాజిన్ చేయండి, అలాంటప్పుడు మనం స్టార్టింగ్ నుంచి మాలా బ్యాగ్లో హ్యాండ్ పెట్టుకుని అలవాటు చేసుకుంటే, హరే కృష్ణ మహామాత్ర జపం చేసి అలవాటు చేసుకుంటే ఆ లాస్ట్ మూమెంట్లో మనకు అదే వచ్చేస్తుంది. మా గ్రాండ్ ఫాదర్ మా మదర్ సైడ్, మై మదర్స్ ఫాదర్, తను ఎప్పుడూ నగర సంకీర్తన్ ఎవ్రీ సింగిల్ డే ఇన్ ద మార్నింగ్ ఆయన నగర సంకీర్తన్ వెళ్ళేవారు. తనకి అలవాటు అనమాట, ఎవ్రీ డే 4 o'clock ఇన్ ద మార్నింగ్ 365 days a year. సో ఒకవేళ వర్షం వచ్చినా తను అంబ్రెలా పట్టుకొని హరే కృష్ణ 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 హరే హరే, ఎవరు రాకపోయినా తను ఒక్కరే వెళ్ళిపోతారు. ఎక్కడైతే మహా గ్రాండ్ ఫాదర్ హౌస్ ఉండేది ఆ మొత్తం కాలనీ ఆయన నగర సంకీర్తన చేసి వచ్చేస్తారనమాట. సో ఎప్పుడైతే చివరి టైంలో ఆయన ఓల్డ్ ఏజ్లో ఆయనకి ప్యారలసిస్ స్ట్రోక్ వచ్చిందనమాట. సో ప్యారలసిస్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆయనకి నాచురోపతి హాస్పిటల్ తీసుకువెళ్ళారు ఏదో ట్రీట్మెంట్కి, ఆ హ్యాండ్స్ రెండు కదలట్లేదు. కానీ మార్నింగ్ 4 o'clock అయినప్పటికీ ఆయనకు ఉన్న ప్యారలసిస్ హ్యాండ్లో కూడా ఇలా చేసేవారు, ఎందుకంటే ఆయనకు అలవాటు. ఎన్ని ఇయర్స్, అట్లీస్ట్ 40-50 years హీ హాస్ బీన్ డూయింగ్ ఇట్, హరే కృష్ణ హరిస్ ఎగ్జాక్ట్లీ 4 o'clock. సో అది చూడ్డానికి ఆ నర్సు డాక్టర్స్ అందరూ వస్తారు, వాళ్ళకి చాలా సరదాగా అది ఎలా అవుతుంది అని వాళ్ళు స్టడీ చేశారు. ప్యారలసిస్ హ్యాండ్ అసలు దానిలో ఎటువంటి మూవ్ చేయడానికి ఇది లేదు, కానీ 4 o'clock మాత్రం ఇది ఇతను ఇలా అంటారు, హరే కృష్ణ కృష్ణ అలవాటు. అస్ అ ప్రాక్టీస్. సో మనం కూడా ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చివరి టైంకి మనకి చాలా ఈజీ అయిపోతుంది. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్, దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్ ఎక్సెప్ట్ కృష్ణ దెర్ ఇస్ నో బడీ ఫర్ అస్. సో దెన్ సి దాని అర్థము, యాజ్ ఎ డివోటీ అయితే మేము ఏం చేయాలి, బిజినెస్ చేయడం మానేయాలా, లేదు మెటీరియల్ ఎసెట్స్ పొందడానికి కష్టపడడం మానేయాలా, మేము ఏదో బిజినెస్కి వెళ్తున్నాం ఏదో జాబ్ చేస్తున్నాం అన్ని మేము మానేయాలా? మీరు చెప్తున్నారు కదా ఏదైతే జీవితం అంతా చేస్తామో చివరిలో అదే గుర్తొస్తుంది, సో జాబ్స్ మానేయాలా? మానడం ఎవరంటే చెప్పట్లేదు, మీరు ఏ ఏం చేస్తున్నారు అది కంటిన్యూ చేయండి. కానీ కృష్ణుడికి దానిలో కల్పండి, దాని మీద పెద్ద ఆసక్తి అనేది పెట్టుకోకూడదు. మీ దగ్గర ఏమేమి ఉన్నాయి, భక్తుల దగ్గర కూడా ఉన్నాయి, ఓ సెల్ అయినా, ఓ కంప్యూటర్ అయినా, ఓ హౌస్ అయినా, ఓ సారీ అందరూ ఉన్నాయి. కానీ అటాచ్మెంట్ పెంచట్లేదు. దేని మీద మనం అటాచ్మెంట్ పెంచకూడదు. మన దగ్గర ఏమున్నా కృష్ణ సేవలో. మొన్న ఒక డివోటీది సెల్ ఫోన్ పోయింది, పాపం డిప్రెషన్లో వెళ్ళిపోయాడు. మా సెల్ ఫోన్ పోయింది, ఆ సెల్ ఫోన్ పోయింది, ఆ సెల్ ఫోన్ పోయింది. ప్రయారిటీస్ ఏంటి? అది దేనికోసము? ఇక్కడికి ఎవరు కుక్క చనిపోతే డిప్రెషన్లో వెళ్ళిపోతారు, కుక్క చనిపోయింది, కుక్క చనిపోయింది. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్. మనం ఏది ఆపండి అని చెప్పట్లేదు, అంత పెద్ద ప్రయారిటీ ఇవ్వద్దు అని చెప్తున్నాము. జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ సైడ్ డిష్. మెయిన్ డిష్ కృష్ణ. యువర్ మెయిన్ డిష్ ఇస్ కృష్ణ. థింగ్స్ విల్ కమ్ అండ్ గో. దాని మీద మీరు ఆసక్తి అనేది పెంచకూడదు. యాజ్ ఎ డివోటీ వీఆర్ ఆల్వేస్ కాన్షియస్ దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఎంత వరకు మనం ఆధారం పడాలి, దానికైనా ఎక్కువ దాని మీద మనం ఆసక్తి అనేది చూపించకూడదు. సో కృష్ణ తప్ప ఎవరి మీద మనము నమ్మకం పెట్టుకోకూడదు. మన భార్య అయినా, మన పిల్లలైనా, మన రిలేటివ్స్ అయినా, మన ఫ్రెండ్స్ సర్కిల్ అయినా కృష్ణ తప్ప మనకి ఎవరు లేరు. సో ఇక్కడ ధ్రువ మహారాజు యొక్క గొప్ప లెసన్ని మనందరికీ చెప్తున్నారు. సే ఈవెన్ మై ఫాదర్ డింట్ ప్రొటెక్ట్ మీ, ఈవెన్ మై ఫాదర్ డింట్ హెల్ప్ మీ, దెర్ ఇస్ నోబడి ఎక్సెప్ట్ లార్డ్ అనమాట. సో దెన్ వైల్ ద చైల్డ్ ధ్రువ మహారాజ్ వాజ్ ట్రయింగ్ టు గెట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ హిస్ ఫాదర్, సురుచి బికేమ్ వెరీ ఎన్వియస్ ఆఫ్ ద చైల్డ్ విత్ గ్రేట్ ప్రైడ్. ఇప్పుడు సురుచి మాట్లాడడం మొదలుపెట్టింది చాలా గర్వంతోనే. ఏం చెప్తుంది? ఓ ధ్రువ, మై డియర్ చైల్డ్, యూ డు నాట్ డిజర్వ్ టు సిట్ ఆన్ దిస్ థ్రోన్. ఏ బాబు, నువ్వు దేని ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నావు? సింహాసనం పైన కూర్చుంటావా? మీ నాన్నగారు ఒళ్ళో కూర్చుంటావా? ష్యూర్లీ యు ఆర్ ద సన్ ఆఫ్ ఎ కింగ్. నువ్వు రాజా తాలూకా కుమారుడు, అది నేను ఒప్పుకుంటున్నాను. బట్ బికాజ్ యూ డిడ్ నాట్ టేక్ యువర్ బర్త్ ఫ్రమ్ మై వూమ్, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు సిట్ ఆన్ యువర్ ఫాదర్స్ ల్యాప్. సో ఇప్పుడు చాలా గర్వంతోనే సురుచి మాట్లాడడం మొదలుపెట్టింది. చెప్తున్నాడు, ఓ బాబు, నువ్వు రాజా తాలూకా పుత్రుడే, కానీ రాణి తాలూకా పుత్రుడు కాదు. బికాజ్ సునీతికి దాసిలాగా అనుకునేవారనమాట. సో నువ్వు దాసీపుత్రుడు, అలా రాజాకి ఎంతోమంది పుత్రులు ఉంటారు, కానీ నువ్వు రాణి తాలూకా పుత్రుడు కాదు. సో అందు గురించి నువ్వు నీ నాన్నగారు ఒళ్ళైనా ఈ సింహాసనంలో కూర్చోడానికి నీకు అర్హత అనేది లేదు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, ఎంత అహంకారంతో మాట్లాడుతుంది ఈ గర్వము, అహంకారం అనేది సురుచిలో ఎలా పుట్టింది? రాజా ఎక్కువగా ప్రేమం చూపించడం వల్ల, రాజా తాలూకా ఫేవరెట్ రాణిగా అవ్వడం వల్ల. సో ఇలా మన భక్తి జీవితంలో కూడా మనకు ఒక్కొక్కసారి అహంకారం అనేది వస్తుంది. ఓ నేను ఎంత గొప్ప సేవ చేస్తున్నాను, ఓ నేను ఎంత చక్కని డొనేషన్ ఇస్తున్నాను, ఓ నేను ఎంత రెగ్యులర్గా వస్తున్నాను, ఓ నాకు చూసిన అందరూ ఎంత మెచ్చుకుంటున్నారు, నేను ఎంత చక్కని సేవ చేస్తున్నాను. సో వాట్ హ్యాపెన్స్ ఇమీడియట్లీ, అహంకారం వచ్చినప్పుడు మన భాష, మన మనస్థితి, మనంతా మనం కిందకి దిగజారిపోతాము. సో అయితే ఏం చేయాలి ఈ అహంకారం నుంచి? ఈ అహంకారం ఎప్పుడైనా వచ్చేయచ్చు. ఇట్స్ వెరీ రిస్కీ వెన్ యు ఆర్ ఇన్ డివోటీ లైఫ్. చిన్న ఎవరైనా మనకి కొంచెం ప్రభుజీ మీరు చాలా మంచి డివోటీ చెప్పిన వెంటనే మనం లోపల అనుకుంటాము, ఇతను ఎంత మంచివాడు, ఎంత బాగా చెప్పాడు, చక్కని ఒక మైక్ ఇస్తే బాగుంది ఇతనికి, 10 మంది కూడా అలా చెప్తే బాగుంది, వీళ్ళు ఎవరికి అర్థం అవ్వట్లేదు నేను ఎంత గొప్పవాడని. అవునా కాదు? అవుతుంది. ఎప్పుడైనా మీకు ఎవరైనా ప్రేయస్ చేస్తే మీకు అనిపించింది వచ్చి వేస్ట్ ఫెలో, నన్ను ప్రేయస్ చేస్తున్నారు, ఇతనికి బుద్ధి లేదు. ఎప్పుడు అనిపించదు. ఆ పర్సన్లోనే బుద్ధి ఉంది, ఇంకెవరిలో బుద్ధి లేదనిపిస్తుంది. ఎంత చక్కని నాకు ప్రేయస్ చేశారు, నేను అలానే ఉన్నాను, కరెక్ట్, ఇతనే తెలుసుకున్నాడు. సో ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి. యాజ్ ఎ డివోటీ మనకి అహంకారం అనేది వచ్చినప్పుడు ఎలా దాని నుంచి మనం తప్పుకోవాలి, ఎలా మనం వినయంగా ఉండాలి. సో ఇక్కడ ప్రభుపాద వాళ్ళు అంటున్నారు, మనం అహంకారం నుంచి విముక్తులు అవ్వాలంటే దేనికోసమైనా మనం క్రెడిట్ అనేది తీసుకోకూడదు, ప్రేజ్ అనేది మనం తీసుకోకూడదు. సో అది ఎలా అంటే, ఇప్పుడు మీరు ఏదైనా మంచి చేశారంటే వెంటనే ఎవరు వచ్చి మీకు చెప్తారు, ప్రభుజీ మీరు చాలా బాగా సేవ చేశారు. సో అలాంటప్పుడు ఏం చేయాలి? సో అలాంటప్పుడు వెంటనే ఆ ప్రేజ్ని మన గురువుని మనము అంకితం చేయాలి. మన గురు తన గురువుని అంకితం చేస్తారు. అలా ఒక ప్రాసెస్కి అది కృష్ణ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒక డివోటీ దీనికోసం చాలా చక్కని ఒక ఉదాహరణ ఇచ్చారనమాట. అమెరికాలో ఎలా అయితే మనకి ఇడ్లీ సాంబారు పెద్ద అలవాటు, అలా అమెరికాలో పొటాటోస్ని బేక్ చేస్తారు. బేక్ పొటాటో అంటే అందరికీ చాలా ఇష్టం, ఫేవరెట్. వాళ్ళు పొటాటోస్ని ఓవెన్లో బేక్ చేస్తారు. బేక్ చేసిన తర్వాత దాని మీద కొంచెం బటర్ అండ్ సాల్ట్ వేసి తింటారనమాట. సో ఈ పొటాటోస్ని బేక్ చేసినప్పుడు ఆ వేడి పొటాటో ఇలా తీసినప్పటికి ఆ మదర్ ఎవరైతే కుకింగ్ చేస్తున్నారో ఆ బంగాళదుంపని పట్టుకొని వేడివేడిగా ఉంది కదా హస్బెండ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. హస్బెండ్ ఆ పొటాటో చాలా వేడిగా ఉందని అబ్బాయికి ట్రాన్స్ఫర్ చేస్తారు, అబ్బాయి ఇంకొక అబ్బాయికి, మొత్తం మీద అది చల్లారిపోతుంది. తర్వాత మెల్లగా దాన్ని తినేస్తారు. కానీ అదే ఎవరైతే దాన్ని తీసి వెంటనే తినేసారు ఏమవుతుంది, మొహమంతా కాలిపోతుంది. అలానే మనకి ఎప్పుడు ఎవరైనా ప్రేస్ చేస్తే వెంటనే ట్రాన్స్ఫర్ చేసేయాలి. ట్రాన్స్ఫర్ చేయలేదంటే ఏమవుతుంది, మన భక్తి జీవితం కాలిపోతుంది. ఎందుకంటే మనం గర్వంకి ఎక్కడో వెళ్ళిపోతాము, అయ్యో నేను అంత గ్రేట్ అంత గ్రేట్. సో వెంటనే అది మన శిక్షాగురుకి, మన శిక్షాగురు వాళ్ళ దీక్షాగురుకి, దీక్షాగురు ప్రభుపాదులకి, ప్రభుపాదులు వారి కృష్ణుడికి, సో ఆ ప్రేజ్ అంతా మనకి సరిగ్గా నలిఫై అయిపోతుంది. సో ఎప్పుడైనా ఎవరైనా మనకి క్రెడిట్ ఇస్తే, ఏదైనా మంచి జరిగితే కృష్ణుడు ఆశీర్వాదం, ఏదైనా తప్పు జరిగితే నేనే చేశాను, నేనే అది కరెక్ట్గా చేయలేదు, నేనే అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. కానీ మనం ఉల్టాగా చేస్తాము, ఏదైనా మంచిగా అయితే నేను కష్టపడాను దానికోసం, నేనే కష్టపడాను అప్పుడు వెళ్ళి అయ్యింది, ఏదైనా చెడు జరిగితే మళ్ళీ భగవంతుడు అది మనం ఇంకేం మనం చేయలేము కదా, ఆయన ఇచ్చా, అక్కడైనా ఆయన ఇచ్చా వచ్చింది, అక్కడైనా ఆయన కోరిక వచ్చింది. ఆ యాటిట్యూడ్ మనల్లో ఉండాలి. ప్రభుపాదుల వారిని మనము ఆయన ఒక జీవిత చరిత్ర గమనిస్తే ఎప్పుడు ఆయన క్రెడిట్ టూ పీపుల్కే ఇచ్చేవారు. ఏదైనా మంచి అవుతే, యూ బాయ్స్ అండ్ గర్ల్స్ యు ఆర్ హెల్పింగ్ మీ, అదర్వైజ్ ఐఎమ్ ఓల్డ్ మ్యాన్, నేను ఏం చేయలేను, నేను ముసలాయన, నేనేం చేయగలుగుతాను. లేదంటే ఏమైనా మంచిగా అవుతే, మై గురు మహారాజ్, మై గురు మహారాజ్, ఆయన మాకు గైడ్ చేశారు, నా గురు మహారాజ్, నేనేమి చేయలేదు. సో మా శిక్షగురు ఎప్పుడైతే ఇస్కాన్లో కొత్త కొత్తగా వచ్చారు, ఆయన ఇస్కాన్ టెంపుల్లో ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు గురు పూజ జరుగుతుంది. సో గురు పూజ జరుగుతుంటే అందరూ పాడుతున్నారు, శ్రీ గురు చరణ పద్మ కేవల భగతి సద్మ, చాలా చక్కగా హారతి చేస్తున్నారు, ఆయన కాళ్ళలో పువ్వులు వేస్తున్నారు. సో మా శిక్షగురు అక్కడ వచ్చి అదేంటి అంతలాగా గురువుని పూజ చేస్తున్నారు, చిన్న దగ్గర వచ్చి గమనించారు, శ్రీల ప్రభుపాదుల వారు కూడా అది పాడుతున్నారు, శ్రీ గురు చరణ పద్మ. సో పక్కనే లోకనాథ్ మహారాజ్ ఉన్నారనమాట. సో నా శిక్షగురు వెళ్ళి అడిగారనమాట లోకనాథ్ మహారాజ్కి, మీరందరు పాడుతున్నారు బాగానే ఉంది కానీ ఆయనకి ఎంత గర్వము, తనే తను పాడుకుంటున్నారు శ్రీ గురు చరణ. అప్పుడు లోకనాథ్ మహారాజ్ అన్నారు, తనే తన కోసం పాడట్లేదండి, మేము ఆయన్ని పూజిస్తే ఆయన తన గురుని తలుచుకుంటూనే పాడుకుంటున్నారు, శ్రీ గురు చరణ పద్మ, నా గురువు ఒక చరణ పద్మాల్లో నేను అని ఆయన పాడుకుంటున్నారు. సో ఆ రోజే అతను డిసైడ్ చేశారనమాట, నేను ఆయన దగ్గర దీక్ష తీసుకోవాలి. ఓహో ఎంత గురుభక్తి, ఏది క్రెడిట్ అయినా ప్రేజ్ అయినా నేనే గొప్పవాడని తీసుకుంటలేరు, వెంటనే అది నా గురుని, నా గురుకి పాస్ చేయాలనే ఒక భావనలో ఉన్నారు అని వెంటనే ఆయన ఇంప్రెస్ అయిపోయారనమాట. సో గర్వం నుంచి మనము విముక్తులు అవ్వాలంటే ప్రేజ్ అనేది మనం ఎప్పుడూ తీసుకోకూడదు. చాలా ప్రాక్టికల్ టిప్ టు బికమ్ ఎ గుడ్ డివోటీ, ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫర్డ్. ఇంకొక టిప్, గర్వం అనేది మనకి రాకూడదు అంటే మనలో ఉన్న అనర్థాలు మన సీనియర్ డివోటీస్తో మనం షేర్ చేయాలి. ప్రభు నాలో ఈ దోషాలు ఉన్నాయి, కానీ మనం ఏం చేస్తాము, దాన్ని మనము హైడ్ చేసుకుంటాము. మనం చక్క చక్కని మాస్క్ వేసుకొని వస్తాము, ఒకరోజు ఈ మాస్క్ ఒకరోజు ఆ మాస్క్. మా స్కూల్లో కూడా డివైన్ టచ్ పిల్లలకి మేము ఫ్రూట్స్ డే సెలబ్రేట్ చేస్తే టీచర్స్ అందరూ ఫ్రూట్ మాస్క్ వేసుకుంటారు, వెజిటేబుల్ డే అంటే వెజిటేబుల్ మాస్క్. కానీ మన జీవితంలో రోజు మాస్క్ వేసుకుంటాము, నా గురించి ఇతను మంచిగా అనుకోవాలి, నా గురించి నేను చాలా గొప్ప భక్తురాలని అనుకోవాలి అని ఎన్నెన్నో మాస్క్ వేస్తున్నాము. సో మాస్క్ పైన మాస్క్, మాస్క్ పైన మాస్క్, నిజంగా మనం ఎలా ఉన్నాం మనకే తెలియదు, మనమే మర్చిపోతాము. ఏదో ఒక రోజు అవును నేను ఇలా ఉన్నాను మర్చిపోయాను, ఎందుకంటే మాస్క్ పైన మాస్క్. సో గర్వం అనేది వెళ్ళాలంటే మన అనర్థాలు, అట్లీస్ట్ సంబడీ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ నో దట్ హౌ బ్యాడ్ యు ఆర్, అట్లీస్ట్ సంబడీ, అట్లీస్ట్ యువర్ గురు. యూ డోంట్ వాంట్ టు షేర్ విత్ యువర్ వైఫ్, అయ్యో భార్యకి చెప్తే ఫైటింగ్ అయినప్పుడు మళ్ళీ ఆ మాటలు రేస్ చేస్తుంది, మీరే చెప్పారు కదా ఆ రోజు మీకు అలాంటి చెడు ఆలోచనలు వస్తాయనిచ్చి భార్యకి చెప్పలేము. పిల్లలు చెప్తే అయ్యో నాన్నగారు మీరు ఇలా ఉన్నారని చెప్పలేము. ఎవరితో చెప్పాలి, గురువుతోనే. గురువు ఎప్పుడు ఆ మాట ఎత్తి మీకు బ్లాక్మెయిల్ చేయరు, ఆ దోషాన్ని తీసి ఎలా పడేయాలని మీకు సహాయం చేస్తారు. సో గురువుకైనా సీనియర్ డివోటీస్కైనా మనం అనర్థాలు చెప్పాలి, ప్రభు నాలో ఇదో, నాకు ఇలాంటి ఆలోచన వస్తుంది, నాకు ఇలాంటి నాలో ఇది తప్పు ఉంది. ఒక అడవిలో ఒక వేటగాడి హంటింగ్కి వెళ్తాడు. సో ఈ హంటింగ్కి వెళ్ళినప్పుడు ఆ అడవిలో పెద్ద సైన్ బోర్డు ఉందన్నమాట, హంటింగ్ ఇస్ ప్రోహిబిటెడ్ హియర్, ఇక్కడ హంటింగ్ మీరు చేయకూడదు అని. కానీ అతను ఏం చేస్తాడంటే పెద్ద ఒక కోట్ వేసుకొని వస్తాడు. అతను అనుకుంటాడు, ఒక్కవేళ నాకు ఎవరైనా పట్టుకుంటే నేను ఏదైతే హంటింగ్ చేశానో దాన్ని లోపల దాచేస్తే ఇంకా ఎవరికి అర్థమవ్వదు. సో మొదలుపెట్టాడు, టక్ టక్ అని వెతుకుంటున్నాడు, ఒక నక్కని చంపేశాడనమాట. సో చంపేసినప్పుడు వెంటనే ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఏంటంటే జీప్ వచ్చేస్తుంది. దీనికి భయం వేసింది, అయ్యో ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చాడేమో, ఇప్పుడు నా పని అయిపోయింది, వెంటనే నాకు జైల్లో వేసేస్తారు. సో అని ఏం చేశారంటే అంత పెద్ద కోట్ వేసుకున్నాడు కదా, ఆ నక్కని కోట్ లోపల దాస్తారు. ఇప్పుడు ఆ ఫారెస్ట్ ఆఫీసర్ దిగాడు, ఏది మీరేంటి ఇక్కడ తిరుగుతున్నారంటే, ఏం లేదు న్యాచురల్ బ్యూటీ చూసుకుంటున్నాను, ఎంత చక్కగా ఉంది, నేచర్ని మనం ప్రొటెక్ట్ చేయాలి, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, ఇలా మీలాంటి అందరు ఉంటే ఎంత బాగుంటుందని అతను మాట్లాడక ఇంకా మాట్లాడుతున్నాడు అనమాట. లోపల ఏమైందంటే ఈ నక్క పూర్తిగా చనిపోలేదనమాట, కొంచెం జీవనం ఉందన్నమాట. సో ఆ నక్క లోపల ఏం చేస్తుందంటే, ఎలాగో ఇప్పుడు నేను చనిపోవాలి, లాస్ట్ ఒక సండే ఫీస్ట్ నేను ఎంజాయ్ చేసి వెళ్తే, లోపల నుంచి ఆ వేటగాడి తాలూకు మాసాన్ని తినేస్తున్నాడు. ఇతను ఆనలేకపోతున్నాడు, ఊ అనలేకపోతున్నాడు, ఇంత ఫారెస్ట్ ఆఫీసర్ పక్కనే ఉన్నాడు. సో మాట్లాడుతూ సరే అయితే వెళ్ళి వస్తానని ఫారెస్ట్ ఆఫీసర్ జీప్ ఎక్కేసి వెళ్ళిపోతాడు. అతను జీప్ ఎక్కేసి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, నక్క చనిపోయింది, ఆ వేటగాడు కూడా చనిపోయాడు, ఎందుకంటే లోపల నుంచి అంత తినేసింది. సో మన అనర్థాలు కూడా మనం ఇలా దాచేస్తే లోపల నుంచి మనల్ని తినేస్తుంది, మనకు అర్థమవట్లేదు. బయట నుంచి చూడడానికి చక్కని తిలక వేసుకున్నాము, బయట నుంచి చూడడానికి చక్కని జపమాల పెట్టుకున్నాము, లోపల ఏమీ లేదు, ఓ భక్తి లేదు, ఓ భావన లేదు, ఏమీ లేదు. ఆ అనర్థాలు లోపల నుంచి మనల్ని పూర్తిగా తినేసాయి వైట్ హ్యాండ్స్ లాగా. సో అనర్థాలు మాత్రం మనము ఎవరికైనా షేర్ చేయాలి. సో ప్రేజ్ మాత్రం మనము తీసుకోకూడదు, అనర్థాలను మనము షేర్ చేసుకోవాలి. ఇంకొకటి, వినయంగా ఉండాలి, వినయంగా ఉండాలి. ఎలా వినయంగా ఉండాలి, ఐఎమ్ సో బిగ్ మ్యాన్, ఐఎమ్ సో బిగ్ ఆఫీసర్, ఐఎమ్ ఐఏఎస్, ఐఎమ్ కలెక్టర్, ఐఎమ్ రిచ్ మ్యాన్, ఐఎమ్ హ్యాండ్సమ్, ఐఎమ్ దిస్, ఐఎమ్ దాట్, హౌ కెన్ ఐ బికమ్ హంబుల్, నేనెందుకు వినయంగా ఉండాలి. ఎల్లప్పుడూ మనం ఆలోచించాలి, ఓ ఇంత అసలు పురాణాల్లో ఏముందంటే, ఈ మొత్తం ప్రపంచంలో 3/4 ప్రాబ్లమ్ వరల్డ్ అనమాట, 1/4 మెటీరియల్ వరల్డ్. ఈ 1/4 మెటీరియల్ వరల్డ్లో కూడా ఎన్ని లోకాలు ఉన్నాయి, ఎన్నో లోకాల్లో ఈ ఒక్క లోకం, ఈ ఒక్క లోకంలో భూలోకం, భూలోకంలో భారతదేశం, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, దాని తెలంగాణ సీమాంధ్ర, విశాఖపట్నం, సాగర్ నగర్, మనము ఎక్కడ ఉన్నాం మనము. సో ఆ ఎల్లప్పుడు మనం ఆ ఒక ఊహలో ఉంటే వీ విల్ నాట్ థింక్ బిగ్ అబౌట్ అవర్ సెల్ఫ్స్. యాక్చువల్లీ ఇఫ్ యూ వాంట్ టు నో సంబడీ హ్యాస్ అండర్స్టూడ్ కృష్ణ వెరీ వెల్ ఆర్ నాట్, ద ఓన్లీ మెజర్మెంట్, ద ఓన్లీ ఇన్ వన్ గ్లాన్స్ యూ కెన్ నో ఇస్ దట్ ఇఫ్ హీస్ హంబుల్ ఆర్ నాట్. ఇఫ్ హీస్ హంబుల్ దెన్ యూ నో వై, బికాస్ ఫ్రమ్ నాలెడ్జ్ కమ్స్ హంబుల్నెస్ అండ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ కమ్స్ ప్రైడ్. ఎవరికైతే బుద్ధి తక్కువ వాళ్ళకి అహంకారం ఎక్కువ, ఎవరికైతే జ్ఞానం ఎక్కువ వినయం ఎక్కువ. జ్ఞానం ఉంటే వినయం, జ్ఞానం లేకపోతే అహంకారం. చెప్తారు కదా, చెట్టు, ఒక పెద్ద చెట్టుకి ఎక్కువగా పండ్లు ఉంటే అది వంగి ఉంటుంది, ఏది ఫ్రూట్స్ లేకపోతే ఇలా ఉంటుంది. ఓ డివోటీ తాలూకు లక్షణం అంటే ఎప్పుడు వినయంగా ఉంటారు. ఉదాహరణకి ఒక పెద్ద కొండ ఉందనుకోండి, ఒక పెద్ద కొండ, ఆ పెద్ద కొండని మీరు దూరం నుంచి చూస్తే ఆ కొండ ఎలా కనిపిస్తుంది? ఏదో చిన్నది, మనం ఇలా చేత్తు పట్టుకుంటే మనం ఇలా ఇంత దాంట్లో వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఆ కొండకి దగ్గర 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 వెళ్తే ఏమవుతుంది? అది ఇంకా పెద్దగా 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 కనిపిస్తుంది. అలానే మనం ఎప్పుడైతే కృష్ణ గురించి పెద్దగా తెలియదు, అప్పుడు మనల్లో అహంకారము అన్నీ, నేనెవరో గొప్పవాడు, ఐఎమ్ సో 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 అండ్ సో, ఎంవివిఎస్ఎల్ఎస్ ఎంఎస్, సౌత్ ఇండియాలో పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి, ఐఎమ్ మిస్టర్ సో 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 అండ్ రాజు. ఎప్పుడైతే కృష్ణుడికి దగ్గర వచ్చేస్తారు, ఎంవివిఎస్ఎస్ అన్నీ మైనస్ అయిపోతాయి, ఐఎమ్ రాజు అని వచ్చేస్తుంది, రాజు అని కూడా వెళ్తుంది, ఐఎమ్ నోబడి అని వచ్చేస్తుంది దగ్గర వస్తే. సో దగ్గర వచ్చినప్పుడు ఆ కొండ ఎంత పెద్దది, దగ్గర వచ్చినప్పుడు ఓ కృష్ణ ఇస్ సో గ్రేట్, ఐఎమ్ నోబడి, నేను ఏమీ కాదు, కృష్ణ ఎంత గొప్పవాడు అని అప్పుడు మనకి అర్థమవుతుంది. ఎప్పుడైతే మనకి అది అర్థమవుతుంది, వెంటనే మనము వినయంగా తయారవుతాము. మాధుర్య కదంబినిలో చెప్తున్నారు, ఎవరైతే కృష్ణుడికి ఒక కమల పువ్వుతో పోల్చుకున్నారు, మీ యొక్క కళ్ళు కమల పువ్వులాగుంది, మీ యొక్క కాళ్ళు కమల పువ్వులాగున్నాయి, మీ యొక్క చెవులు చేతులు అన్నీ, ఎప్పుడైతే కృష్ణుడి తాలూకా దర్శనం అవుతుంది, ఫస్ట్ ఒక డివోటీ ఏడుస్తారనమాట, అయ్యయ్యో మీకు కమల పువ్వుతో నేను పోల్చుకున్నారా, కమల పువ్వు ఎక్కడా మీరెక్కడా, అది వేస్ట్, దేనికి పనికిరాదు అది, నేను అలా ఎలా చెప్పాను, అయ్యో మీకు అవమానించాను అనిపిస్తుంది, ఎందుకంటే దట్ మచ్ బ్యూటిఫుల్ ది లార్డ్ ఇస్. కానీ మనం ఏదో కమల పువ్వుతో, ఎందుకంటే కమల పువ్వుకైనా ఎక్కువ బ్యూటిఫుల్ ఉన్న ఫ్లవర్ మనకు తెలియదు ఈ భౌతిక ప్రపంచంలో, మనకి అంతే తెలుసు, బెస్ట్ ఫ్లవర్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్ అంటే లోటస్ ఫ్లవర్ అనుకుంటాం. సో ఎప్పుడైతే కృష్ణుడికి దగ్గర అవుతున్నామో, కృష్ణుడు గొప్పవాడు, మనం ఏమి కాదు అనిపిస్తుంది. సో ఎవరికైతే గర్వం ఉంటే దాని అర్థం ఏంటి? దే హ్యావ్ నాట్ కమ్ క్లోజ్ టు కృష్ణ. ఎవరిలో గర్వం ఉంది, అహంకారం ఉంది అంటే వాళ్ళు భగవంతుడికి దగ్గర లేరు. భగవంతుడికి దగ్గర వస్తే వెంటనే వాళ్ళు వినయంగా తయారవుతారు. సో ఏమేమి చెప్పాను, అహంకారం పోగొట్టుకోవాలంటే ఏంటి, ఫస్ట్ వన్ ట్రాన్స్ఫర్ ద ప్రేజ్, సెకండ్ వన్ అనర్థాస్ని షేర్ చేయండి, రిమైన్ హంబల్, ఎంగేజ్ ఇన్ సర్వీస్, మినియల్ సర్వీస్. మనము అహంకారాన్ని పోగొట్టుకోవాలంటే భగవంతుడి తరుగా నిమ్నమైన సేవలు, సేవలు కూడా ఎలాంటి సేవ, ఈ భౌతిక ప్రపంచంలో ఏ సేవ గురించి అందరూ తుచ్చంగా మాట్లాడతారు, ఏదో జాడు చేసుకోవడం, ఏదో గిన్నెలు సాఫ్ చేసుకోవడం, ఏదో కచ్చా డబ్బాని పట్టుకొని పడేయడము, అలాంటి నిమ్నమైన సేవ చేస్తే అహంకారం అనేది మనలో రాదు. చైతన్య చరిత్రామృతంలో వాసుదేవ విప్రకి లెప్రసీ రోగం నుంచి భగవంతుడు విముక్తులు చేసినప్పుడు తను ఏడుస్తున్నాడు, అయ్యో మీరు ఇప్పుడు విముక్తులు చేస్తారు, ఇప్పుడు నాకు అహంకారం అనేది వచ్చేస్తుంది, ఎందుకంటే చైతన్య మహాప్రభు తనను ముట్టుకొని తర్వాత లెప్రసీ పోయింది, అదే కాదు తన ఒక శరీరం చాలా చక్కగా తయారైంది, భగవంతుడు తాకత ఇంకేమవుతుంది, చాలా అత్యంత సుందర దీనిగా తయారయ్యాడు. సో అతను ఏడుస్తున్నాడు అనమాట, అయ్యో ఇప్పుడు నాకు వినయం, నాలో ఉన్న వినయం అన్నీ పోతుంది, నాకు ఇప్పుడు అహంకారం అనేది పుట్టుతుంది, ఇది మీరు ఏం చేశారు. అప్పుడు చైతన్య మహాప్రభు అంటారు, లేదు లేదు లేదు, ఎందుకు అహంకారం పుట్టుతుంది, నువ్వు చక్కగా జపం చేయి, చక్కగా ప్రచారం చేయి అని ఆయనకి కౌన్సిలింగ్ చేస్తారనమాట. సో భగవంతుడి తరకు సేవలో నిమ్నమైన చిన్న సేవాసు చేయాలి, అప్పుడు మనకి అహంకారం అనేది పోతుంది. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్కి ఒకసారి ఒకతను చాలా గర్వంగా వచ్చాడు, ఐ వాంట్ టు ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్, నేను ఏదో మీకు అడగాలని వచ్చాను. సో భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్పారు, ఆహా ఓకే, కానీ నేను ఇప్పుడు బిజీలో ఉన్నాను, లోపల భక్తులు ఉన్నారు సేవా చేస్తాను, వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి. ఇతను లోపలికి వెళ్ళారు, భక్తులు డిటీ కిచెన్లో అయినా ఏదో కిచెన్లో ఉన్నారు, కిచెన్లో ఏదో క్లీనింగ్ చేస్తున్నారు. ఐ వాంట్ టు ఆస్క్ యూ సమ్ క్వశ్చన్, నా దగ్గర ఏదో క్వశ్చన్స్ ఉన్నాయి మీకు అడగాలనుకుంటున్నాను. భక్తులు అంటారు, సరే చెప్తాము, ఈ గిన్నెలు ఉన్నాయి కొంచెం క్లీన్ చేసి అని తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఇతను ఎవరు అనుకుంటున్నారు, వైస్ ఛాన్సలర్, ఓ యూనివర్సిటీ తాలూకా వైస్ ఛాన్సలర్ అనమాట. అదొక మాట అన్నారు, ఈ గిన్నెలు క్లీన్ చేసేది మనం మాట్లాడదాం. సో తను ఇంకా గిన్నెలు క్లీన్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అంత క్లీన్ అయిపోయిన తర్వాత భక్తులు అడిగారు, ఇప్పుడు చెప్పండి మీరు ఏదో అడగాలనుకున్నారు కదా. నా ప్రశ్నలు అన్నీ పోయాయి, ఇంకా నాకు ఏ ప్రశ్నం లేదు. మళ్ళీ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ దగ్గరికి వెళ్ళారనమాట ప్రణామం చేయడానికి. అప్పుడు ఆయన అడిగారనమాట, మా భక్తులు అంత సరిగ్గా జవాబిచ్చారా? చాలా బాగా చెప్పారు, మాకు అన్ని క్లారిఫై అయిపోయింది, నాకు ఇంక ఏ డౌట్స్ లేదు. సో తనకున్న గర్వాన్ని ఎప్పుడైతే కట్ చేసి పడేశారో ఇప్పుడు అన్ని క్లియర్గా కనిపిస్తాయి, ఏదో డౌట్స్ రాదు. ఈ గర్వం అనేది ఏం చేస్తుంది, మన కళ్ళు ముందు ఏదో కర్టెన్ లాగా వేసేస్తుంది. అప్పుడు మనకు అన్ని డౌట్సే డౌట్స్, ఏది అర్థం అవ్వదు. ఇదెందుకు ఇలా, అదెందుకు ఇలా, ఇదెందుకు ఇలా, ఎందుకంటే కర్టెన్ ఉంది, కనిపించట్లేదు. ఎప్పుడైతే గర్వం తాలూకా కర్టెన్, ఐఎమ్ హోప్లెస్, నేను వేస్ట్ పర్సన్, అందరు మంచి డివోటీసే అని ఆ ఒక ఊహలో ఉంటే అందరిలో మంచి గుణాలే కనిపిస్తాయి, ఇంక ఎటువంటి డౌటు సందేహాలు ఏది మనకి రాదు. సో ఇక్కడ ఈ సురుచికి గర్వం అనేది చాలా ఎక్కువ గర్వం రావడం వల్ల షీఈస్ స్పీకింగ్ సంథింగ్ సంథింగ్, బట్ ఈ గర్వం అనేది భక్తి జీవితంలో మనకు కూడా రావచ్చు. అండ్ మనం ఈ గర్వాన్ని పడేయాలంటే ఇవన్నీ కొన్ని టిప్స్ని మనము ఫాలో చేయాలన్నమాట. అండ్ దేర్ ఇస్ వన్ మోర్ ఈజీ స్టెప్. మీరు ఇంకా ఏం కాదంటే, మీ స్నేహితులు, మీ పక్క ఉన్న వాళ్ళు, మీకు కొంచెం నిందించిన వాళ్ళు, లేదు మీకు విమర్శించే వాళ్ళు ఉంటే ఇంకా మీరు భక్తి జీవితంలో తొందర తొందరగా ప్రోగ్రెస్ అయిపోతారు. పక్కనే మీకు ప్రేయస్ చేసిన వాళ్ళు ఉంటే కష్టము. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ అనేవారు అనమాట, నేబర్స్ నాకు ఎలాంటి నేబర్స్ కావాలి, దోజ్ క్రిటిసైజ్ మీ. నాకు నింద చేసిన వాళ్ళే నా నేబర్స్, వాళ్ళే నా ఫ్రెండ్స్. ఎవరైతే నన్ను పొగడుతున్నారో వాళ్ళు నా ఎనిమీస్, ఎందుకంటే నా ప్రోగ్రెస్లో వాళ్ళు అడ్డంగా ఉన్నారు, నాకు వాళ్ళు ప్రోగ్రెస్ అవడానికి అలౌ చేయట్లేదు. రామానుజ సంప్రదాయంలో పరాశర్ భట్ అని ఒక స్వామీజీ ఉండేవారు. ఆయన ఒకరోజు చాలా చక్కని క్లాస్ ఇస్తున్నారు టెంపుల్లో. క్లాస్ ఇస్తూ ఉంటే ఎవరో ఒకరు వచ్చాడు, వచ్చి ఆయనకు ఏదో ఏదో చెప్పడం మొదలుపెట్టాడనమాట. విమర్శిస్తున్నాడు, మీరు ఇలా ఉన్నారు, మీరు అలా ఉన్నారు, మీరు ఇలా ఉన్నారు, మీలో ఏది మంచి గుణాలు లేదు ఏది. పక్కనే శిష్యులందరూ కూర్చొని ఉన్నారు, అందరు కోపం వచ్చేస్తుంది. గురుగారికి ఇలా అంటున్నారని వెంటనే తను పుష్ చేసి బయట పడేద్దామని పరాశర భట్ట ఇలా చేశాడు హ్యాండ్స్తోనే. అందరు కూర్చొని నేను వింటాను. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయినప్పటికీ పరాశర భట్ట అన్నారనమాట, వెళ్ళి ఒక గిఫ్ట్ తేయండి అతనికి. వెళ్ళారు, గిఫ్ట్ తెచ్చారు, ఆయనకి ఇచ్చారు, ఆయన ఇంకా వెళ్ళిపోయారనమాట. సో డిసైపుల్స్ అందరూ అడిగారనమాట, ఇదేంటి ఆయన మీకు ఇలా విమర్శిస్తూ ఉంటే మీరు ఆయనకి గిఫ్ట్ ఇవ్వడం ఏంటి, మేము అసలు భరించలేకపోతున్నాము. సో అప్పుడు ఆయన అంటాడనమాట, విగ్రహాల ముందు మనం రెండు వస్తువులు చేయాలి. ఒకటి, భగవంతుణ్ణి మనం పొగరాలి, ప్రేస్ చేయాలి, గ్లోరిఫై చేయాలి, కృష్ణ మీరు ఎంత గ్రేట్, కృష్ణ మీరు ఇలా ఉన్నారు, కృష్ణ మీరు ఇలా ఉన్నారు. సెకండ్, మనం ఏం చేయాలంటే, నేను ఏమి కాదు, నేను వేస్ట్, నాలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాలో ఈ దోషాలు ఉన్నాయి అని మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ 90% ఆఫ్ ద టైం మనం ప్రేస్ చేయడం చేస్తాము, మమ్మల్ని మనం విమర్శించము, మమ్మల్ని మన దోషాలు మనము చెప్పము. సో ఈ పరాశర భట్ అంటాడనమాట, నేను నా లైఫ్ అంతా విగ్రహాల దగ్గర నిలబడి మీరు గ్రేట్ ఇది అన్నీ చెప్పాను, కానీ నేను ఇలాంటి మనిషి, ఎలాంటి మనిషి, నన్ను నేను నిందించలేదు. సో 50% ఆఫ్ ద జాబ్ నేను చేసుకున్నాను, నా 50% ఆఫ్ జాబ్ ఈరోజు ఇతను చేసుకున్నాడు. విగ్రహాల ముందు నన్ను నిందించాడు, నా పని అయిపోయింది, అందుగురించి తనకి నేను గిఫ్ట్ ఇచ్చాను. సో ఎప్పుడు ఎవరైనా మనకి నిందిస్తున్నారు, మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే దే ఆర్ అవర్ ఫ్రెండ్స్. వీ షుడ్ ఫీల్ హ్యాపీ, అట్లీస్ట్ సంబడి ఈజ్ టెలింగ్ అస్ వేర్ వీఆర్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ అస్, అదర్వైజ్ హూ హ్యాస్ టైమ్ నౌ డేస్, వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్. సో ఇది మనము హ్యాపీ ఫీల్ అవ్వాలి. సో ప్రైడ్ అనేది, అహంకారం అనేది వెళ్ళాలంటే ఈ యొక్క 5 టిప్స్ని మనం బాగా చూసుకోవాలి. అప్పుడు మనకి అహంకారం అనేది మనలో తగ్గిపోతుంది, లేదు పూర్తిగా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ సురుచికి చాలా ఎక్కువ అహంకారం. సో అహంకారం ఉన్నప్పుడు ఏమవుతుంది, ఐస్ ముందుగా కర్టెన్ ఉంది. సో ఆవిడ ఇంకేదో ఏదో మాట్లాడేస్తుంది. సో చాలా గర్వంతో చెప్తుంది అనమాట, నువ్వు రాజు తాలూకా పుత్రుడే ధ్రువు, దాంట్లో నాకు ఎటువంటి సందేహం లేదు, కానీ నువ్వు రాణి తాలూకా పుత్రుడు కావు. అదే కాదు, నువ్వు నా గర్భం నుంచి జన్మం తీసుకోలేదు, నా గర్భం నుంచి. సో సీ ద ప్రైడ్, నా గర్భం నుంచి. అడిగేవాడు ఉంటాడనమాట, ఒక ఇంటికి వెళ్ళి ఏదో అడుగుతాడమ్మా నాకు దానం ఇవ్వండి అని, ఆవిడ పంపించేస్తుంది గసరేసి, ఏ వెళ్ళిపో వెళ్ళిపో ఇంక రావద్దు ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్న, అనవసరంగా బెల్ కొట్టి నేను ఏదో వంట చేస్తూ ఉంటే. అతను కూడా తిట్టుకుంటూ తిట్టుకుంటూ వెళ్తాడు, చీ అసలు వెళ్ళాను ఏమి ఇవ్వలేదు అని. సో ముందుకి ఆ ఇంట్లో ఉన్న అత్తగారు ఎదురవుతారనమాట. సో ఇతను అంటాడనమాట అత్తగారితోని, అయ్యో మీ కోడలు ఎలా ప్రవర్తించింది నాతోని, అస్సలు నాకు గసరేసి పంపించేసింది, ఏమి ఇవ్వను, వెళ్ళిపోరా ఇక్కడ రావద్దని. అప్పుడు అత్తగారు అంటారనమాట, అవునా, ఆహా ఎంత ధైర్యం ఆవిడకి, నురా నాతోని నేను ఆవిడ పని చెప్తాను. సో ఆ అడిగేవాడికి తీసుకొని వస్తుందన్నమాట, నురా రా నా ఇంటికి నేను చెప్తాను. అతనికి ఇంటి ముందు నిలబడి పెట్టి చెప్తుంది, ఇప్పుడు నువ్వు బెల్ కొట్టు. అతను బెల్ కొడతాడనమాట. బెల్ కొట్టినప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, వెళ్ళిపో అని గసేస్తుంది. ఇంకా మరి ఎప్పుడు ఇక్కడ రావద్దు, ఎందుకు వచ్చావు డిస్టర్బ్, బెల్ కొడుతున్నావు. ఇదని అంటాడు, మీరే కదా ఇప్పుడు రమ్మన్నారు, మీరే బెల్ కొట్టమన్నారు, ఇందాక మీ కోడలు అలా చేస్తే మీరే చెప్పారు కదా. అప్పుడు ఆవిడ అంటుందన్నమాట, ఈ ఇల్లు నాది, నేను గసురుతాను, ఆవిడెవరు నీకు గసరడానికి, నేను చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు రావద్దు ఇక్కడ బెల్ కొట్టదు, వెళ్ళిపో నేను చెప్తాను, ఆవిడెవరు చెప్పడానికి, ఇది నా హౌస్. సో ఇలా ఇక్కడ ఈవిడ అంటుందన్నమాట, నేను నా గర్భం నుంచి నువ్వు జన్మం తీసుకోలేదురా, నువ్వు రాజతలకు పుత్రుడున్నా కూడా ఏంటి లాభము, నా గర్భం నుంచి నువ్వు పుట్టలేదు, సో నీకేం అవకాశం లేదు. సో ఇక్కడ అంటుందన్నమాట, మై డియర్ చైల్డ్ యు ఆర్ అన్అవేర్. ధ్రువుకు అంటున్నాడనమాట, పసిబాబు చిన్నబాబు నీకేం తెలియదు, అమాయకుడు నువ్వు. చిన్న పిల్లలకి ఈ ఒక డిస్టింక్షన్స్, ఇది నా తల్లి, ఇది నా స్టెప్ మదరు, అలాంటి వాళ్ళకి తెలియదు. ఆ రోజుల్లో రాజులకి 2, 3, 4, 5 క్వీన్స్ ఉండేదన్నమాట. కానీ చిన్నపిల్లలకి ఆ డిస్టింక్షన్ తెలియదు, �ఇది నా అమ్మ, ఇది నా అమ్మ కాదు, అందరికీ అమ్మ అనే పిలిచేవారనమాట. సో ఈవిడ చెప్తుంది, బాబు నీకు తెలియదు, నువ్వు చాలా అమాయకుడు, నువ్వు నా గర్భం నుంచి పుట్టలేదు బాబు అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దేర్ ఫర్ యూ షుడ్ నో యువర్ అటెంప్ట్ ఈస్ డూమ్ టు ఫెయిలియర్. నువ్వు కష్టపడద్దు, లాభం లేదు, ఎందుకంటే నువ్వు నీకు అర్థమవ్వట్లేదు, నువ్వు చిన్న బాబు నీకు అసలు తెలియట్లేదు, నువ్వు వేరొక్క ఆమె గర్భం నుంచి పుట్టావు. అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. చిన్నపిల్లలకి ఏం తెలుసు ఎవరి గర్భం నుంచి ఏంటి, అందరికీ ఎవరు ప్రేమిస్తే వాళ్ళకే చక్కగా ఇది చేస్తున్నారనమాట. సో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ యు ఆర్ ట్రాయింగ్ టు ఫుల్ఫిల్ ఎ డిజైర్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ టు ఫుల్ఫిల్. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరిక ఎప్పటికీ తీర్చలేవు. చాలా పెద్ద కోరిక ఇది, నువ్వు ఆశ వదిలే అని అంటుందన్నమాట. సో ఇక్కడ ధ్రువ మహారాజ్ తాలూకా స్వభావము, తనకు అసలు ఏం తెలియదు, చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇక్కడ ఏమవుతుంది, ఉత్తమ్ కూడా నా తమ్ముడే, నేను నాన్నగారు, అసలు ఇక్కడ ఈరోజు ఏమవుతుంది తనకి అర్థం అవ్వట్లేదు అనమాట. నెక్స్ట్ శ్లోక, ఇఫ్ యు ఎట్ ఆల్ డిజైర్ టు రైజ్ టు ద థ్రోన్ ఆఫ్ ద కింగ్, దెన్ యూ హ్యావ్ టు అండర్గో సివియర్ ఆస్టెరిటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ you must satisfy the supreme personality of Godhead Narayan, and then when you are favored by him because of such worship, you shall have to take your next birth from my womb. Chudandi enta pedda matalu, nuni nanagaru ollo kurchovalante Vishnu Narayanni poojinchu. So Narayanni poojisthe nanagaru ollo kurchovacha, నారాయణ్ని పూజిస్తే నెక్స్ట్ లైఫ్లో నా గర్భం నుంచి నువ్వు పుడతావు, అప్పుడే నువ్వు రాజతలకుల్లో కూర్చోవచ్చు. సో ఈవిడ ఒక అజ్ఞానత చూడండి, నారాయణ్ని ఎవరైతే పూజించారు పొందారు, ఇంకా ఆవిడ గర్భం నుంచి పుట్టే అవసరం ఏంటి, వెంటనే నారాయణ్ ఒళ్ళో కూర్చుంటాడు, ఇంకా ఉత్థాన పద ఒళ్ళో కూర్చొని ఏం చేస్తాడు. కానీ గర్భంతోనే ఆవిడకి ఏది అర్థం అవ్వట్లేదు. సో ఆవిడ టోటల్ ప్రాసెస్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఆవిడ నారాయణ్ని కృష్ణని కింద కూర్చోపెట్టి తన్నే ఆవిడ పైన కూర్చోపెట్టేసింది. దాని అర్థం ఏంటంటే, నువ్వు నారాయణ్ నుంచి పాస్ అయ్యి నా దగ్గరికి రావాలి, నేను అంత గొప్ప ఆమె అని అనుకుంటున్నారు. సో ఇదంతా ఎందుకు అయింది, అహంకారం గురించి. ఎవరికి ఎంత ఏంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నారాయణ్ తప్ప మనం ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి ఒక అతని ఇంటికి వెళ్ళారు. సో అతని ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన లోపల ఆల్టర్, సాధారణంగా గురువు మన ఇంట్లో వస్తే ఫస్ట్ మనం ఏం చూపిస్తాము, నాకు ఎన్ని హాల్స్ ఉన్నాయి, ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, మాకు ఎక్కడ హోమ్ థియేటర్ ఉంది, మాకు ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయి, బాత్రూమ్ అది చూపిస్తామా ఫస్ట్? ఎక్కడ తీసుకోవాలి, ఇది మా పూజా రూమ్, ఎక్కడైతే మేము పూజ చేస్తాం రండి అని. సో గురుగారు ప్రభుపాద వారు తీసుకెళ్ళారు, ప్రభుపాద ఇది మా పూజా రూమ్ అని. సో ప్రభుపాద వెంటనే దండం పెట్టుకున్నారు. సో దండం పెట్టుకుని లేచినప్పుడు ప్రభుపాద వారు ఏం చూశారంటే రాధాకృష్ణ చిత్రపటం ఉంది, పక్కనే గోర్నితాయి చిత్రపటం ఉంది, ఆయనకు చాలా హ్యాపీగా ఉంది. ఇటు పక్కనే ఒక అందమైన అమ్మాయి చిత్రపటం ఉందన్నమాట. ప్రభుపాదలు వారు అడిగారు, ఈవిడెవరు అంటే నాకు అర్థమవ్వలేదు, రాధాకృష్ణ గోలు ఈవిడెవరు? అప్పుడు ఆయన అన్నాడు, లేదు ప్రభుపాదలు గారు, ఈ అమ్మాయికి నేను ఒక్కన్నప్పుడు బాగా ప్రేమించాను, ఈ అమ్మాయిని ప్రేమిస్తూ ప్రేమిస్తూ ప్రేమ పిచ్చిగా తయారయ్యాను, నేను అంత పిచ్చిగా తయారైనా కొన్ని రోజుల తర్వాత ఈ అమ్మాయి ఇంకొకరు ప్రేమంలో పిచ్చిగా తయారైంది. ఆ అమ్మాయి అతని వెనక, నేను ఆ అమ్మాయి వెనక, మొత్తం అది నాకు పిచ్చెక్కిపోయి రోడ్లు ఇలా అలా అలా తిరుగుతూ ఉంటే ఇస్కాన్ డివోటీస్ దొరికారు, వాళ్ళు నాకు ఇస్కాన్ టెంపుల్ తీసుకువెళ్ళారు, భగవద్గీత ఇచ్చారు, ఈరోజు నేను చక్కగా భగవద్గీత ఆస్వాదిస్తున్నాను, చక్కగా పదహారమాలా చేసుకుంటున్నాను. సో దీని అన్నిటికీ కారణము ఈ అమ్మాయి. సో ఈ అమ్మాయి నా శిక్షా గురు, అందుగురించి ఈ అమ్మాయి ఫోటో పెట్టుకుంటున్నాను ఆల్టర్లో. ఈ అమ్మాయి నా జీవితంలో వచ్చిందే కదా నేను, నాకు పిచ్చెక్కింది అని. అప్పుడు ప్రభుపాదలు చెప్పారు, బాగానే ఉంది, అమ్మాయిని చాలా ఎంకరేజ్ చేసింది, ఇప్పుడు తీసే ఫోటో తీసిన పక్కన పెట్టి ఇంకా అవసరం లేదు. సో మనకి తెలియదు ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే మనకి ఎంకరేజ్ చేశారు, కానీ వైష్ణవ ఆచార్యులతో ఆవిడ ఫోటో పెట్టే అవసరం మనకి లేదు. సో ఇక్కడ ఈ సురుచి ఎలా మాట్లాడుతుంది, విష్ణుని పూజిస్తే నా గర్భం నుంచి నీకు పుట్టడానికి అవకాశం అనేది దొరుకుతుంది. ఇక్కడ ప్రభుపాద గారు చెప్తున్నారు, యాక్చువల్గా లోపల ఆవిడ ఆలోచన చాలా డర్టీగా ఉంది. ఆవిడ ఏం ఆలోచిస్తుందంటే, ఇతను విష్ణుని పూజించడానికి అడవి లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఏ సింహమైనా ఏ పులి అయినా తన్ని తినేస్తే నాకు ఇంక పోయింది, ప్రాబ్లం పోయింది అని అనుకుంటుందన్నమాట. సో అందు గురించి ఇలా మాట్లాడుతుంది. సో దెన్ షీ సేయింగ్ హియర్, హి సెడ్ దెన్ వెన్ యు ఆర్ ఫేవర్డ్ బై హిమ్ అండ్ బికాస్ ఆఫ్ సచ్ వర్షిప్ యు షుల్ హ్యావ్ టు టేక్ యువర్ నెక్స్ట్ బర్త్ ఫ్రమ్ మై హోమ్. సో ఎంత మనం ఇందాకే లాస్ట్ సండే క్లాస్లోనే అధర్మం తాలూకా డైనాసిటీ గురించి విన్నాము, దానిలో ఒకటి విన్నాం కదా, హార్ష్ స్పీచ్, చాలా గట్టిగా మాట్లాడదాం, తప్పుగా మాట్లాడదాము, చాలా వాట్ యు సే హార్ష్ స్పీచ్ ఇన్ తెలుగు, ద ఎగ్జాక్ట్ వర్డ్ ఫర్ ఇట్ మీన్ నాట్ విత్ ఎ వెరీ గుడ్ ఫీలింగ్. సో ఇక్కడ కూడా ఇప్పుడు చాలా చాలా హార్ష్గా మాట్లాడుతుంది. సో కఠినంగా మాట్లాడడము, హార్ష్గా మాట్లాడడం కూడా చాలా తప్పు. గీతలో ఏమంటారు, మనం నిజం చెప్పినా కూడా ఆ నిజం ప్లీజింగ్గా ఉండాలి, ఎవరికి మనము ఇబ్బంది పెట్టుకుంటా, ఎవరి హృదయంలో మనము బాధ పెట్టుకుంటా మాట్లాడాలి. సో ఈ మాటలు అనేది చాలా ఇంపార్టెంట్, మనం ఎవరితో ఎలా మాట్లాడుతున్నాము, ఈ తప్పుగా మాట్లాడడం వల్ల ఇంకెవరికైనా ఇబ్బంది కలిగిపిస్తే మనకి అపరాధం అనేది అవుతుంది, మళ్ళీ అపరాధం అయినప్పటికీ మళ్ళీ మన భక్తి జీవితంలో మనము కిందకి దిగజారిపోతాము. సో ఇక్కడ ఇవి చాలా హార్ష్గా ఈ మాటలకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, రూపగోస్వామి నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో చెప్తారు, వాచో వేగం మనసు క్రోధ వేగం, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాం మాటలు. మనం చాలా జాగృతగా ఉండాలి, మనం మాట్లాడింది మనం ఎవరికి హర్ట్ చేయకూడదు. సో ఇతను నాకు హర్ట్ చేస్తున్నారు కదా, అతను నాకు హర్ట్ చేస్తున్నారు కదా, అది మనకు అనవసరము. మనం ఎవరిని హర్ట్ చేయకూడదు, ఇది మనం నేర్చుకుంటున్నాం. ఎవరు మనల్ని హర్ట్ చేస్తున్నాం అది మనం లెక్క పెట్టే అవసరం లేదు, మన మాటలతో మనం ఎవరికి హర్ట్ చేయకూడదు. ఒక వైష్ణవ్ తాలూకా క్వాలిటీ చాలా స్వీట్గా మాట్లాడతారు, చాలా ప్లీజింగ్గా మాట్లాడతారు, ఎవరికి అవమానంగానే లేదు, ఎప్పుడు గౌరవంగా అందరికీ గౌరవిస్తూ మాట్లాడతారనమాట. సో ఇక్కడ ఈవిడ మాత్రం చాలా కఠినంగా మాట్లాడుతుంది, చాలా ఆవిడకి కావాలని ఎలాంటి పదాలు వాడుతుందంటే, ధ్రువకి బాణం లేకుండా కూడా అతని హృదయాన్ని మొత్తము వడిసే చంపే అంటే ఇది చేసేసింది అనమాట. సో హీస్ బ్లీడింగ్, ఎంత దీనికి అతను మాట్లాడిందనమాట. దెన్ షీ సేజ్ అండ్ ద సేజ్ మైత్రియా కంటిన్యూస్, మై డియర్ విదర్, యాజ్ అ స్నేక్ వెన్ స్ట్రక్ బై అ స్టిక్ బ్రీత్స్ హెవీలీ, ధ్రువ మహారాజ్ హ్యావింగ్ బీన్ స్ట్రక్ బై ద స్ట్రాంగ్ వర్డ్స్ ఆఫ్ హిస్ స్టెప్ మదర్ బిగాన్ టు బ్రీత్ వెరీ హెవీలీ బికాస్ ఆఫ్ గ్రేట్ యాంగర్. And when he saw that his father was silent and did not protest, he immediately left the place and went to his mother. So ippudu Dhruva Maharaj ki kopam anedi raavadam modalayindi. Bhagavad Gita lo em antarante kopam anedi enduku ostundi, kopam anedi enduku ostundi, kopam anedi ekkadi nunchi puttutundi, కామము నుంచి. కోపం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం ఒక భౌతిక వాంఛాలు, భౌతిక కోరికలు తీర్చకపోతే. ఇక్కడ ధ్రువ మహారాజ్కి భౌతిక కోరికే కదా, ఇక్కడేం ఆధ్యాత్మిక కోరిక లేదు. ఇప్పటి వరకు మనం నార్మల్ ధ్రువ గురించి మాట్లాడుతున్నాం, భక్త ధ్రువ గురించి కాదు, ధ్రువ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఒక భౌతిక కోరిక, నేను సింహాసనంలో కూర్చోవాలి, నేను నా నాన్నగారు ఒళ్ళో కూర్చోవాలి. ఆ భౌతిక కోరిక ఎప్పుడైతే అది తీరలేదు, వెంటనే కోపం అనేది, ఈవిడెవరు నాతో అలా మాట్లాడడానికి. మనకి గర్వం ఉన్నప్పుడే మనం ఫీల్ అవుతాం, ఇతను ఎందుకు ఇలా చెప్పాడు, అతను ఎందుకు ఇలా చెప్పాడు. మనం వినయంగా ఉంటే నాకు, నేను అలానే ఉన్నాను, నాకు అలానే చెప్పాలి, అప్పుడు నేను కరెక్ట్గా ఉంటాను. ఇక్కడ ఆయనకి కోపం అనేది వచ్చింది. అండ్ కోపం వచ్చినప్పుడు ఆయన ఎలా ప్రవర్తిస్తున్నారు? హిస్ బ్రీతింగ్ హెవీలీ, అతను బ్రీత్ గెటింగ్ వెరీ యాంగ్రీ. ఇమాజిన్ చేయమాట, చాలా చాలా అతను. అండ్ దెన్ అతను ఆలోచిస్తున్నమాట, ఇంక అసలు వెంటనే వెళ్ళిపోవాలని అనుకుంటున్నారనమాట. అఫ్కోర్స్ ఈ యొక్క కథలో కోపం రావడము ధ్రువ మహారాజ్కి మంచి కోసమే అయ్యింది అనుకోండి, కానీ దాని గురించి మనకు కూడా కోపం చేసుకోవాలని ఆ లెసన్ ఇక్కడ కాదు. మనం కూడా కోపం చూపించాలి, ఎందుకంటే కోపం చూపించిన ధ్రువ మహారాజ్ లాగా డిటర్మినేషన్ మనలో లేదు వెళ్ళి తపస్య చేయడానికైనా ఏదైనా సాధించడానికైనా. సో ఇక్కడ ధ్రువ మహారాజ్కి చాలా చాలా కోపం వచ్చింది. శాస్త్ర ప్రకారము ఎవరికైనా కోపం వస్తే శరీరం మొత్తం కంటామినేట్ అయిపోతుంది అన్నమాట, వెళ్ళి స్నానం చేసుకోవాలి. అది మీరు విన్నారు ఎప్పుడైనా? వినలేదు. మనకి ఎప్పుడైనా కోపం వస్తే మనం స్నానం చేసుకోవాలి, ఎందుకంటే కోపం వచ్చినప్పుడు బాడీ అంతా పాయిజన్గా తయారవుతుంది. అసలు కొన్ని సంవత్సరాల కింద న్యూస్ పేపర్లో వచ్చిందనమాట, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఫైటింగ్ చేసుకున్నారు. ఫైటింగ్ చేసిన వెంటనే ఈవిడి స్తనపాన్ పాలు తాపిస్తుంది శిశుని, సో ఆ పాలు పాయిజన్ కింద మారిపోయి అబ్బాయి చనిపోయాడనమాట. అప్పుడు డాక్టర్స్ అనలైజ్ చేస్తే ఈవిడ ఎంత కోపంతో జస్ట్ ఫైటింగ్ అయిపోయి వెంటనే పాలు తాపించినప్పటికి బేబీ చనిపోయిందనమాట. సో కోపం అనేది చాలా చాలా డేంజర్. మనం అంటూ ఉంటాం కదా, డేంజర్కి యాంగర్కి ఒక వర్డే తక్కువ, డేంజర్ యాంగర్, ఏఎన్జీఆర్ డిఏఎన్జీఆర్. చాలా డేంజరస్ కోపం అనేది, భక్తి జీవితంలో అయినా ఎప్పుడైనా ఈ కోపం అనేది. మన యుధిష్ఠిర్ మహారాజ్కి ద్రోణాచార్య ఎప్పుడైతే పాండవాళ్ళందరికీ గురుకుల్లో శిక్ష ఇస్తున్నారో అప్పుడు ద్రోణాచార్య చెప్తారనమాట ఒకనప్పుడు, మనకి ఎప్పుడు కోపం రాకూడదు, మనం మంచి హ్యూమన్ బీయింగ్స్ అంటే మంచి మనుషులు అంటే మనకి కోపం, మోహం, కామం, క్రోధం అదని మనము కంట్రోల్లో ఉండాలి, సో కోపం అనేది మనకి రాకూడదు. సో మరుసటి రోజు అందరికీ అడుగుతారనమాట ద్రోణాచార్య, సో అందరు నేర్చుకున్నారా పాఠము? అప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్ చెప్తారనమాట, నేను ఇంకా నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఇంకో నెక్స్ట్ డే అడుగుతారనమాట, సో అందరు నేర్చుకున్నారా? సో మళ్ళీ యుధిష్ఠిర్ మహారాజ్ అంటారనమాట, అన్నీ నేర్చుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను అనమాట. కొన్ని రోజులు అలా అయినప్పటికీ ద్రోణాచార్యకి కోపం వచ్చేస్తుంది అనమాట. సో అతను పెద్ద కర్ర తీసుకొని, ఇంత చిన్న లైన్, కోపం మంచిది కాదు, కోపం రాకూడదు, అది నేర్చుకోవడానికి నీకు ఎంత టైం పడిపోతుంది ఏంటి అని చేతుల్లో టపటప కర్రతో కొట్టేస్తారనమాట. సో కొట్టిన తర్వాత చెప్తున్నారు, ఇప్పుడైనా నీకు అర్థమైందా కోపం రాకూడదు అంటే, ఇప్పుడు నాకు అర్థమైంది అంటారు. అప్పుడు ద్రోణాచార్య అడుగుతారనమాట, ఇప్పుడు ఎలా అర్థమైపోయింది, అన్ని రోజులు బైహార్ట్ చేయమంటే చేయలేదు. సో అప్పుడు అతను అంటాడు యుధిష్ఠిర్ అనమాట, ఇప్పుడు మీరు నాకు కొట్టారు కానీ నాకు కోపం రాలేదు, మీరు నన్ను కొట్టారు కానీ ఆ కోపం రాలేదు, మీరు గురువు కదా అని. సో ఇప్పుడు నేను నిజంగా నేర్చుకున్నాను, కోపం అనేది మంచిది కాదు, కోపం అనేది రాకూడదు. కానీ ద్రోణాచార్యకి కోపం అనేది వచ్చేసింది సర్వ. అఫ్ కోర్స్ గురువు అండ్ ఆల్ ఈజ్ ఎగ్జెంప్టెడ్, శిష్యుడు ఒక మంచి కోసమే వాళ్ళు కోపం అనేది చూపిస్తారనమాట. సో ఇక్కడ ధ్రువ మహారాజ్కి చాలా ఎక్కువ కోపం వచ్చేసింది. కోపం వచ్చినప్పటికీ హీఈస్ బ్రీతింగ్ వెరీ హెవీలీ. అండ్ ఇక్కడ ఏమైంది, అతనికి ఎక్కువ కోపం ఎందుకు? బికాజ్ ఫాదర్ వాజ్ సైలెంట్, నాన్నగారు ఏమీ చెప్పలేదు. సో అతనికి చాలా బాధగా అనిపించింది. ఒక మాట అనవలసింది, ఒక మాట సురుచి ఇలా చెప్పొద్దు, నేను తీసుకుంటాను ఏమైంది అని, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ఒక్క మాట కూడా అనలేదు. ఇక్కడ అంటున్నారన్నమాట, అసలు ఒక మంచి రాజా, ఒక మంచి లీడర్ తాలూకా క్వాలిటీ ఏంటంటే అతను ఎప్పుడు సరిగ్గా జస్టిస్ ఇవ్వాలి. ఇతను ఇక్కడ జస్టిస్ ఇవ్వలేదు, న్యాయం ఇవ్వలేదు. న్యాయం ఇవ్వడం అంటే ఇద్దరిని కూర్చోపెట్టేవలసింది, కానీ కూర్చోపెట్టలేదు. సో ఒక మంచి రాజు అంటే తను సరిగ్గైన న్యాయం ఇవ్వాలి. ఒక మంచి రాజు అంటే తను పార్షియాలిటీ చూపించకూడదు. ఎవరికి ఎక్కువ ప్రేమించడమైనా ఎవరికైనా తక్కువ ప్రేమించడమైనా అది ఒక లీడర్ తాలూకా లక్షణాలు కాదు. ఒక లీడర్ సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియాల తృప్తికి పెద్ద ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకూడదు. ఇక్కడ సురుచి మీద ఆవిడకి అతనికి చాలా ఆకర్షణ ఉండడం వల్ల ఆవిడ ఎలా చెబితే అతని మాట వింటున్నాడు. సో ఒక మంచి లీడర్ అంటే సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ తృప్తుల నుంచి తను విముక్తులుగా ఉండాలి, తను పార్షియాలిటీ చూపించకూడదు, తను న్యాయం అనేది ఇవ్వాలి. తర్వాత తన మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇమోషనల్ కానీ మెంటల్ కానీ ఫిజికల్ కానీ ప్రొటెక్షన్ ఇవ్వడం తను బాధ్యత. కానీ ఇక్కడ తన ప్రొటెక్షన్ కూడా ఇవ్వలేకపోయారు. సరే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, సరే నువ్వు రా అనేది ఎటువంటి ప్రొటెక్షన్ అనేది ఇవ్వలేదు. సో ఉత్తానపాద ఒక మంచి రాజు కాదు. సో ఇక్కడ మనం ఇది కూడా నేర్చుకుంటున్నాము, ఒక మంచి లీడరు. సో ఇప్పుడు మేమేం లీడర్స్ కాదు కదా, మేము ఎక్కడైనా లీడరా, మేమేమైనా పొలిటీషియనా? కాదు, మీ ఇంట్లో కూడా మీరు లీడర్సే, యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ హస్బెండ్, యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో వాట్ షుడ్ బీ యువర్ బిహేవియర్, మీ ఎలా ఉండాలి మీ బిహేవియర్? సో అందరికీ సమాన భావంగా చూడడము, ఎవరి మీద పార్షియాలిటీ అనేది చూపించకూడదు. నీతి ప్రకారము, శాస్త్ర ప్రకారం వెళ్ళాలి. సో ఇక్కడ ఉత్తాన బాధ దేని ప్రకారం వెళ్ళలేదు, ఇతనికి చాలా కోపం అనేది వచ్చింది. అండ్ ధ్రువ మహారాజ్ వాజ్ స్ట్రక్ బై ద స్ట్రాంగ్ వర్డ్స్ ఆఫ్ హిస్ స్టెప్ మదర్. ఇవి మాట్లాడే విధానము, ఇవి మాట్లాడిన పదాలు ఇతనికి చాలా బాధ కలిగిపిస్తుంది. మనం మాట్లాడే విధానంలోని ఎవరికైనా మనము ఎక్కడో ఎత్తేయచ్చు, ఎవరికైనా ఎక్కడైనా మనము పడేయచ్చు. ఒక గ్రామంలో ఒక బావి లోపల రెండు కప్ప పడిపోతారనమాట. పడిపోయినప్పటికీ ఆ పైన ఉన్న కప్ప చెప్తున్నారనమాట లోపల ఉన్న కప్పకి, ఇంకా రాలేవు బయటికి, లోపల పడిపోయావు కదా అని, ఇంకా అక్కడే ఉండిపో అని. అయితే ఆ రెండు కప్పల్లో ఒక కప్ప ఆ మాట విన్నప్పటికే నిజంగానే నేను రాలేను పైకి అని ఫీల్ అయిపోయి అక్కడే పడిపోయి చనిపోతాడు. ఇంకొక కప్ప మాత్రం చాలా కష్టపడి పైకి వచ్చేస్తాడనమాట. ఇప్పుడు ఆ అన్ని కప్పలు ఏవైతే పైన ఉన్నారో వాళ్ళు అంటారనమాట, నేనా మేము అంతలాగా అరిచి చెప్తున్నాం, రాలేవు బాబు అంటే కూడా నువ్వు ఎలా వచ్చావు అంటే, అప్పుడు అతను అంటాడనమాట, ఓ మీరు ఇలా అన్నారా, నాకు చెవుల్లో సరిగా వినబడదు, రా అని చెప్తున్నారేమో అనుకున్నాను, అందుకోసం వచ్చాను పరిగెత్తి. మీరు ఏదో నాకు ఉత్సాహం ఇస్తున్నారేమో అంటే నాకు చెవులు సరిగ్గా వినబడదు, రా వచ్చేయగలుగుతా అంటున్నారేమో నేను వచ్చాను. సో ఇక్కడ మీరు చిన్న తేడా చూడండి, మనం మాట్లాడే విధానంలోనే ప్రోత్సహించినప్పటికీ పైకి వచ్చేయగలడు, ఏ నువ్వు చేయలేవు అంటే కిందకి పడిపోయావు. సో ఇక్కడ ఇతను ఈ సురుచి ఏం చేస్తుంది, చాలా తప్పు మాటలు, ఏ నువ్వు ఏం చేయలేవు, నీ కోరిక ఎప్పటికీ తీర్చదు, వేస్ట్ ఇది అది, అసలు నువ్వు చాలా దౌర్భాగ్యమైన, నువ్వు నా గర్భం నుంచి పుట్టలేదు అని అనేక రకంగానే మాట్లాడుతుందన్నమాట. సో ఇప్పుడు ధ్రువ మహారాజ్ కోపం వచ్చి అతను వాళ్ళు, వెన్ ధ్రువ మహారాజ్ రీచ్ హిస్ మదర్ హిజ్ లిప్స్ వర్ ట్రెంబ్లింగ్ ఇన్ యాంగర్. లిప్స్ ట్రెంబుల్ అనమాట, అలా కదులుతున్నాయి అనమాట, అతను చాలా ఇదైపోతున్నాడు. అండ్ హీ వాజ్ క్రయింగ్, చాలా ఎక్కువగా రోదిస్తున్నారు. అండ్ క్వీన్ సునీతి ఇమ్మీడియట్లీ లిఫ్టెడ్ హర్ సన్ ఆన్ టు హర్ ల్యాప్. సో ఏడుస్తున్నప్పుడు సునీతి ఏం చేసింది, వాళ్ళ అబ్బాయిని పట్టుకుని ఒళ్ళో కూర్చోపెట్టింది. ఏమైంది బాబు చెప్పు అంటే చెప్పడానికి నోరు ఇంకా ఇప్పలేకపోతున్నాడు, బాగా ఏడుస్తున్నాడు అనమాట. అండ్ ద ప్యాలెస్ రెసిడెంట్స్, దాసీలు ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు, అమ్మా మహారాణి ఇలా అయ్యింది, ఈ సురుచి అనేది మీ అబ్బాయితో ఇలా మాట్లాడింది. దస్ సునీతి ఆల్సో బికేమ్ గ్రేట్లీ అగ్రీవ్డ్. సో ఎప్పుడైతే సునీతి ఇలా వినింది, ఓ నా అబ్బాయితో సురుచి ఇలా మాట్లాడింది, సో వెంటనే ఆవిడకి కూడా చాలా బాధగా ఉంది. అండ్ దెన్ ద ఇన్సిడెంట్ వాజ్ అన్బేరబుల్ టు సునీతిస్ పేషెంట్స్. అంటే ఈ వర్డ్, ఈ లైన్ ఇక్కడ రావడం వల్ల మనకి ఏమర్థమవుతుందంటే, ఎన్నాళ్ళ నుంచి సునీతి ఎంతో బేర్ చేస్తుందన్నమాట, చాలా సహించింది, కానీ ఇంకా సహించే ఆవిడకి స్ట్రెంగ్త్ లేదనమాట. షీ వాజ్ నాట్ ఏబుల్ టు బేర్ ఇట్ అండ్ షీ బిగాన్ టు బర్న్ యాజ్ ఇఫ్ ఇన్ ఎ ఫారెస్ట్ ఫైర్. ఏదో దవనల, ఏదో అగ్ని, ఫారెస్ట్లో అగ్ని, అడవిలో అగ్ని అయితే ఎలా బర్న్ అయిపోతాయి ట్రీస్ అని, ఓ నిమిషంలో ఈడు కూడా లోపల నుంచి బర్న్ అయిపోతుంది. అండ్ ఇన్ హర్ గ్రీఫ్ షీ బికేమ్ జస్ట్ లైక్ ఎ బర్న్ట్ లీఫ్ అండ్ సో లామెంటెడ్. ఒక ఆకు, కాలిపోయిన ఆకు ఎలా ఉంటుంది, ఆవిడ ఎలా తయారైపోయిందనమాట. అసలు ఆవిడకి ఇంకేం శక్తి లేదు, జస్ట్ చాలా లోపల నుంచి ఫీల్ అయిపోతుంది. అండ్ యాజ్ షీ రిమెంబర్డ్ ద వర్డ్స్ ఆఫ్ హర్ కో వైఫ్, హర్ బ్రైట్ లోటస్ లైక్ ఫేస్ ఫిల్డ్ విత్ టీయర్స్ అండ్ దస్ షీ స్పోక్. సో ఇదంతా వినినప్పటికీ ఆవిడ కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి ఆవిడ కూడా ఏడుస్తుంది అని ఆపలేకపోతుంది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది, ఇలా చెప్పింది, అలా చెప్పిందా, ఇలా చెప్పిందా అని మళ్ళీ మళ్ళీ ఏడుస్తుంది. సాధారణ మన జీవితంలో కూడా ఎప్పుడైనా మనకి ఏడుపు వచ్చినప్పుడు, ఎవరైనా ఏదైనా చెప్పారు, చెడు మాటలు అన్నారు, మనం ఫీల్ అయ్యాము, వెంటనే ఆ మాటల గురించి ఆలోచించుకుంటా ఏదో టీవీ ఆన్ చేస్తారనుకోండి, లేదు ఎవరితో మాట్లాడడం మొదలు పెట్టారంటే ఏడుపు వస్తుందా? రాదు. అది సరిగ్గా డ్రామాటిక్ మూమెంట్ అవ్వాలంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాలి, ఇలా అన్నారు, అలా అన్నారు, అప్పుడే ఏడుపు అనేది కరెక్ట్గా అవునా కాదండి, అప్పుడే ఏడుపు వస్తుంది. సో స్పెషలీ దట్స్ ద నేచర్ ఆఫ్ ద విమెన్. సో వెన్ దే క్రై దే విల్ టెల్ ఎవ్రీథింగ్ ఇన్ క్రయింగ్ ఓన్లీ, దిస్ హ్యాపెన్ దెన్ దట్ హ్యాపెన్ దెన్ దిస్ హ్యాపెన్. సో ఈవిడ కూడా బాగా బాగా ఏడుస్తుంది అనమాట, ఏడ్చి మళ్ళీ మళ్ళీ. అండ్ స్పెషలీ మనకి తెలిసిన వాళ్ళు మనకి ఏమైనా అంటే మనం ఎక్కువ ఫీల్ అయిపోతాం, ఇంకా మనకి ఎవరు తెలియదు వాళ్ళు ఏమైనా చెప్తే మనం పెద్దగా పట్టించము, వాళ్ళకలా చెప్పడం ఎవరు వాళ్ళకలా. ఈ పాకిస్తాన్తో మన ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే ఎక్కువగా ఫీల్ అవుతాం, అదే ఆస్ట్రేలియాతోనే లేదు వెస్టిండీస్ పర్వాలేదు, పాకిస్తాన్తో మాత్రం మనము ఓడిపోతే ఇంకా అసలు ఆ రోజు తినబుద్ధి అవ్వదు, అదే లాగిపోయిందని. అవునా కాదా, అవునా కాదా? సో ఇది ప్రాబ్లం అనమాట. ఆవిడ చెప్తే ఆవిడ భరించలేకపోతుంది, ఇంకెవరు చెప్పినా పర్వాలేదు, ఆవిడ చెప్పినా. కానీ ఈవిడెవరు ఏం చెప్పారో, ఆవిడేం చెప్పారో అది కాకుండా మనం ఏం గుర్తు చేసుకోవాలి, భగవంతుడికి నామము, భగవంతుడికి లీలాలు, కథలు గుర్తించాలి, కానీ అది మనకి గుర్తుండదు. నేను ఇప్పుడు నెక్స్ట్ అనే మీకు అడిగితే మీకు ఏది గుర్తుండదు, 10 ఇయర్స్ బ్యాక్ మీ ఆడపడిచి మీకు ఏం చెప్పిందంటే మీకు ఇప్పుడే చెప్పేస్తారు విత్ ఎక్స్ప్రెషన్స్. ఆవిడ అలా ఎంటర్ అయింది మాతాజీ రూమ్లో, అలా మాట్లాడింది, అలా మాట్లాడవచ్చా, మీరే చెప్పండి, అది మీకు బాగా గుర్తుంటుంది. కానీ నేను లాస్ట్ సండే ఏం చెప్పాను, ఇలా బ్లాంక్ ఫేస్ పెట్టుకుంటారు, ఏదో కొత్తగా విన్నప్పుడు ఏది అర్థం అవ్వలేదు, మీరు ఎవరితో చెప్పారా, ఇంగ్లీష్లో చెప్పారా, స్పానిష్లో చెప్పారని అలా ఫేస్ పెట్టుకుంటారు. తెలుగులో కష్టపడి చెప్తున్నాను కానీ ఇలా ఫేస్ పెడుతున్నారు. సో ఇక్కడ ఈవిడ అదే మాట మళ్ళీ గుర్తుపెట్టుకొని, అదే మాట మళ్ళీ గుర్తుపెట్టుకొని, అంటే ఎక్కడ ఆ మాట మర్చిపోతే కళ్ళల నుంచి నీళ్ళు ఆగిపోతాయని అది గుర్తు చేసి మళ్ళీ ఏడుస్తుంది అనమాట. సో ఇది ఒక సీను ఎలా ఉందంటే, ధ్రువు ఒళ్ళో కూర్చొని ఉన్నాడు, ధ్రువు ఏడుస్తున్నాడు, ఈవిడ ఏడుస్తుంది, ధ్రువు ఈవిడకి చూసి ధ్రువు ఎక్కువగా ఏడుస్తున్నాడు, ధ్రువుని చూసి ఈవిడ ఎక్కువగా ఏడుస్తుంది, ఇద్దరు ఏడుస్తున్నారనమాట. అండ్ షీ వాజ్ ఆల్సో బ్రీతింగ్ హెవీలీ. ఇప్పుడు ఈవిడ కూడా మొదలుపెట్టింది ఇలా శ్వాసం తీసుకొని. అండ్ షీ డిడ్ నాట్ నో ద ఫ్యాక్చువల్ రెమెడీ ఫర్ దిస్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అండ్ నాట్ ఫైండింగ్ ఎనీ రెమెడీ షీ సెట్ టు హర్ సన్, మై డియర్ సన్, డోంట్ విష్ ఎనీథింగ్ ఇన్ఆస్పిషియస్ ఫర్ అదర్స్. ఎనీ వన్ హూ ఇన్ఫ్లిక్ట్స్ పెయిన్ అపాన్ అదర్స్ సఫర్స్ హిమ్సెల్ఫ్ ఫ్రామ్ దాట్ పెయిన్. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఏడుస్తూ ఏడుస్తూ కూడా సునీతి ఏం చెప్తుంది, బాబు ఎవరైతే మాటలతోని నీకు బాధ కలిగించింది, నువ్వు మాత్రం ఆవిడ గురించి ఏదో చెడుగా ఆలోచించవద్దు, నువ్వు మాత్రం ఆవిడకి ఏం చెప్పొద్దు. ఎవరైనా మనకి ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ కర్మ ప్రకారం వాళ్ళు సఫర్ అవుతారు. మనం ఎవరు ఎవరికైనా రిజల్ట్ ఇవ్వడానికైనా, గుడ్ ఆర్ బ్యాడ్ మనం ఎవరు కాదు. సో సునీతి తాలూకా ఒక మనస్తత్వం చూడండి. సాధారణంగా మన జీవితంలో అలా అవుతే మనం ఏమంటాం అబ్బాయికి, అబ్బా అస్సలు వెళ్ళొద్దు, ఆవిడ అలానే ఉంటారు, ఆవిడ అలానే, ఆవిడే కాదు ఆవిడ మదర్ కూడా అలానే ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా అలానే ఉంది, అసలు ఎందుకు రాజా అతనితో పెళ్లి చేసుకుని, అవునా కాదు, పాపం చిన్న హస్బెండ్తో ఫైటింగ్ అయిపోతేనే ఆస్ట్రాలజర్కి తిట్టేస్తాడు, ఎవరు ఆ ఆస్ట్రాలజీ చార్ట్ మిక్స్ చేశారు, తనకి తెలియదు ఈ ఇతనితో నేను మ్యారేజ్ చేసి సఫర్ అయిపోతున్నాను, అవునా కాదా, చెప్తారు కదా, వింటే నాకు స్కూల్లో వచ్చిన చాలామంది చెప్తారు, మాతాజీ అసలు ఆ జ్యోతిషే ప్రాబ్లం, మాతాజీ అతనే కలిసినప్పుడు చూడాలి కదా కరెక్ట్గా పాయింట్స్ మిక్స్ అయిందో లేదు, ఇలాంటి వాళ్ళతో నేను పెళ్లి చేసుకున్నాను, ప్రాబ్లం ఏంటి, ఏమీ లేదు, చిన్న ప్రాబ్లమ్, ఈవిడ ఏదో నేనేదో బయటికి వెళ్తానంటే ఇతను అంటాడనమాట, నైట్ అయిపోయింది కదా మళ్ళీ నువ్వు తొందరగా రావాలి కదా సేఫ్గా ఉండవంటే ఈవిడ ఫైటింగ్ అనమాట, ఏ నా మీద నమ్మకం లేదా, వచ్చేస్తాను కదా, నెక్స్ట్ టైం ఈవిడ పార్టీకి వెళ్తే ఇతను ఏం అడగలేదనమాట, అయ్యో నాకు అంతకొంత కూడా నా గురించి ఆలోచించట్లేదా, నేను ఎప్పుడు వస్తాను, నేను అడగాలి కదా, పాపం ఇతను ఏం చేయాలి అతనికి అర్థం అవ్వట్లేదు, అడిగితే ప్రాబ్లం, అడగపోయినా ప్రాబ్లం, అయ్యో చూసారు ఎలా తయారయ్యాడు, అసలు నేను ఎప్పుడు వస్తా నేను ఒక మాట అడగలేదు, ఇప్పుడు అడుగుది కూడా నీకెందుకు ప్రాబ్లమ్, నా మీద నమ్మకం, వచ్చేస్తాను కదా, ఈవిడ పాపం అసలు టార్చర్ అయిపోతారు, అంటే అలా చాలా కేసెస్ వస్తూనే ఉంటాయన్నమాట. మళ్ళీ ఇంకెవరు దొరకకపోతే ఆస్ట్రాలజరే, ఆ జ్యోతిషుడే మంచివాడు కాదు, అసలు ఇలాంటి హారోస్కోప్ మ్యాచింగ్ చేసాము ఏది పని చేయట్లేదు, ఇక్కడ ఇదే ప్రాబ్లం అన్నమాట. కానీ ఇక్కడ సునీతి అలా చేయట్లేదు, సురుచి మంచి ఆవిడ కాదు ఏమీ చెప్పట్లేదు, అసలు మామూలుగా మనం కోపంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, మనకి ఆ సరిగిన జ్ఞానం ఉండదు, చాలాసారి చాలామంది మీరు చూస్తూ ఉంటారు మీ ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తర్వాత ఫీల్ అవుతూ ఉంటారు, అయ్యో నేను ఏదో చెప్పాను, కానీ ఆ మూమెంట్లో ఈ జోక్ మీకు చెప్పానో లేదో చెప్పమంటారా, ఒక అతను వైఫ్తో బాగా ఫైటింగ్ అయింది, ఇద్దరు బాగా కొట్లాడుకున్నారు, సో కొట్లాడుకున్నప్పటికీ ఇంకా కారులో ఉన్నారు, ఏదో పార్టీకి వెళ్తున్నారు, ఆయన చాలా కోపం, ఈవిడ ఏదో అంటుంది, ఆవిడ మీ మదర్ ఇలానే ఉన్నారు, మీ మదర్ ఇలా ఉన్నారు, ఇద్దరు ఫైటింగ్ చేస్తే వెళ్ళిపోతున్నారనమాట, వెళ్ళిపోతుంటే అతను చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు, చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తే వెనక పోలీస్ తాలూకా గాడీ వచ్చింది, ఆగండి ఆగండి ఆపండి అని వాళ్ళు గాడీ ఆపేశారనమాట, గాడీ ఆపేసి పోలీస్ వచ్చారు, ఈ హస్బెండ్ వైఫ్ ఇద్దరు బయటే వచ్చి ఏంటి సార్ ఏమైంది అంటే ఆ పోలీస్ చెప్తున్నారనమాట హస్బెండ్తోని, ఏంటి ఇంత స్పీడ్లో డ్రైవ్ చేసేస్తున్నారు 120 కిలోమీటర్స్ పర్ అవర్, ఏంటి మీ లైసెన్స్ చూపించండి అని, ఇతను అంటాడు అలా ఏం కాదండి, నేను ఎప్పుడు మా వైఫ్కి అడగండి నేను ఎప్పుడు 60 కిలోమీటర్సే వెళ్తాను, మీరు ఎలా అనుకుంటున్నారు, అప్పుడు వైఫ్ అంటుంది అవునండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను స్పీడ్లో డ్రైవ్ చేయొద్దు చేయదు, కానీ అతను ఎప్పుడు 120 కిలోమీటర్స్ స్పీడ్లోనే వెళ్తాను, ఈ హస్బెండ్ అంటున్నాడు ఇదేంటి తర్వాత చూసుకుందాం మన ఇంట్లో అని, ఈవిడ అస్సలు ఒప్పుకుంటాడు. సరే కానీ నేను ఇంకోటి అబ్జర్వ్ చేశాను, మీరు సీట్ బెల్ట్ వేయలేదేంటండి అంటే, సీట్ బెల్ట్ వేసి ఉన్నాను మీకు చూసి సీట్ బెల్ట్ తీసి బయట వస్తున్నాను మాట్లాడడానికి, వైఫ్ అంటుంది నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి సీట్ బెల్ట్ వేయండి వేయండి, ఎప్పుడు వేయరండి సీట్ బెల్ట్, అలానే డ్రైవ్ చేసుకుంటారు, హస్బెండ్ అంటున్నారు అమ్మ ఊరుకో ఇంట్లో వెళ్ళి చూసుకుందామంటే ఈవిడ అసలు వినట్లేదన్నమాట. సో మొత్తం మీద ఇతను అంటాడనమాట బాబు నీ లైసెన్స్ చూపించు, అసలు ఇది మంచి బిహేవియర్ కాదు, స్పీడ్లో డ్రైవ్ చేస్తున్నావు ఇది, తర్వాత మీ గాడి వెనక ఒక బ్రేక్ లైట్ కూడా బ్రేక్ అయిపోయి ఉంది, అసలు నేను అది కూడా చూశాను అది కరెక్ట్ కాదు అని, ఇతను అంటాడు ఏం లేదు సార్ అబ్బాబ్బా నేను జస్ట్ ఇప్పుడే టర్న్ తీసుకుంటే జస్ట్ ఇప్పుడే చిన్న యాక్సిడెంట్ అయింది జస్ట్ ఇప్పుడే, ఈవిడ అంటుందన్నమాట 6 మంత్స్ అయిపోయిందండి, 6 మంత్స్ నుంచి చెప్తున్నాను లైట్ రిపేర్ చేయండి రిపేర్ చేయండి, రిపేర్ చేయట్లేదండి అని, ఇతనికి ఇంకా అసలు ఇంక ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు, నోరు మూసుకొని ఊరుకొని ఊరుకో అని అతను గట్టిగా చెప్తాడనమాట. సో ఆ పోలీస్ అడుగుతారనమాట మీతో అలానే మాట్లాడతారండి ఎప్పుడైనా, ఎలా మాట్లాడుతున్నారు మీ హస్బెండ్ మీతోని, ఆవిడ ఉంటుందని అబ్బాబా చాలా బాగానే మాట్లాడతారండి, ఎప్పుడైనా తాగితేనే అలా మాట్లాడతారు, తాగితేనే అలా మాట్లాడతారండి, ఇంకా అయిపోయింది పోలీస్ పట్టుకొని వెళ్ళిపోయారు తాగేసి అన్ని రకాలుగా. సో ఇక్కడ ఏమైంది కోపం, ఆ మూమెంట్ కోపంలో అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఆవిడ, షీఈ్ నాట్ ఐ డోంట్ కేర్ అంతే, ఇతను లాకప్ వెళ్ళిపోయి నాకు తెలియదు కోపము. సో కోపంలో మనం ఏం చేస్తున్నాం ఎలా ప్రవర్తిస్తున్నాం మనకి తెలియదు. కానీ ఇక్కడ చూడండి సునీతి తనకు కోపం ఉంది, సురుచి ఎందుకు ఇలా మాట్లాడింది, కానీ ఎంత చక్కని నీతి మాటలు అంటుంది, వద్దు మనకి ఎవరైనా తప్పుగా మాట్లాడినా మనం మాత్రము తప్పుగా మాట్లాడకూడదు, నువ్వేమైనా ఆవిడ కోసము ఇన్ఆస్పిషియస్గా మాట్లాడకూడదు, వాళ్ళ కర్మకి వాళ్ళు చూసుకుంటారు. మన అందరి గురించి మంచిగానే ఆలోచించాలి. సో దెన్ నెక్స్ట్ సునీతి సేస్, మై డియర్ బాయ్, వాట్ ఎవర్ హ్యాస్ బీన్ స్పోకన్ బై సురుచి ఇస్ సో బికాస్ ద కింగ్ యువర్ ఫాదర్ డస్ నాట్ కన్సిడర్ మీ హిజ్ వైఫ్ నైదర్ హిజ్ మేడ్ సర్వెంట్ హీ ఫీల్స్ అషేమ్ టు యాక్సెప్ట్ మీ దేర్ఫోర్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ యు హ్యావ్ టేకన్ బర్త్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ అన్ అన్ఫార్చునేట్ ఉమెన్ అండ్ బై బీయింగ్ ఫెడ్ ఫ్రమ్ హర్ బ్రెస్ట్ యూ హ్యావ్ గ్రోన్ అప్. సో ఇప్పుడు సునీతి చెప్తుందన్నమాట, సురుచి చెప్పింది దాంట్లో ఎటువంటి తప్పు కాదు, నేను నిజంగానే చాలా అంటే నేను చాలా దుర్భాగ్యమైన లేడీని, నా గర్భం నుంచి జన్మించడం నీ ఒక దౌర్భాగ్యము, దాని నుంచి నువ్వేం చేయలేవు, రాజా నన్ను అసలు ఇష్టపడట్లేదు, రాణి ఎందుకు పని మనిషిగా కూడా నా వైపు చూడట్లేదు, సో ఇది నీ దౌర్భాగ్యం, నాలాంటి లేడీ నుంచి నువ్వు జన్మం తీసుకోవడం అని సునీతి మాట్లాడుతుందన్నమాట. అండ్ దెన్ షీ సేస్, మై డియర్ బాయ్, వాట్ ఎవర్ హ్యాస్ బీన్ స్పోకన్ బై సురుచి యువర్ స్టెప్ మదర్ ఆల్ ద వెరీ హార్ష్ టు హియర్ ఇస్ ఫ్యాక్చువల్ దేర్ఫోర్ ఇఫ్ యూ డిజైర్ టు ఆల్ సిట్ ఆన్ ద సేమ్ థ్రోన్ యాజ్ యువర్ స్టెప్ బ్రదర్ ఉత్తమ్ దెన్ గివ్ అప్ యువర్ ఎన్వియస్ యాటిట్యూడ్ అండ్ ఇమీడియట్లీ ట్రై టు ఎగ్జిక్యూట్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ యువర్ స్టెప్ మదర్ విదౌట్ ఫర్దర్ డిలే యూ మస్ట్ ఎంగేజ్ ఇన్ వర్షిపింగ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. సో హియర్ సునీతి ఎంత చక్కని మాట అంటుంది, సరే నేను ఒక దౌర్భాగ్యం, నీ దౌర్భాగ్యం, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఇప్పుడు నువ్వు భగవంతుడు ఒక నామస్మరణ చేయడం, భగవంతుడిని నువ్వు ప్రాప్తి చేయడానికి నువ్వు ప్రయత్నించు. ఎందుకంటే మీ ఒక స్టెప్ మదర్ ఏదైతే మాటలు అన్నారో దాంట్లో తప్పు అనేది ఏమీ లేదు. అండ్ దెన్ షీ సేస్ దట్ ఎన్వియస్ యాటిట్యూడ్, ఇక్కడ ధ్రువకే చెప్తుంది నీ తప్పు. నీ తప్పు ఏంటి, నీకెందుకు అసూయ, నీకెందుకు అసూయ, ఉత్తము నాన్నగారు ఒళ్ళో కూర్చుంటే నీకెందుకు అసూయగా ఉంది. సో ఈ అసూయ తాలూక, ఈ అసూయ ఉన్న స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టు. నీకేమైనా కావాలంటే నువ్వు భగవంతుని పూజించు, ప్రాప్తిని చేసుకో, కానీ ఉత్తమ పైన నువ్వు అసూయ అనేది చూపించకూడదు. ఇక్కడ సునీతి మనకి ఒక చక్కని లెసన్ ఇస్తుందన్నమాట. యాజ్ ఏ డివోటీ మనం ఎప్పుడు మన దోషాలని చూడడానికి ప్రయత్నించాలి, ఏ పరిస్థితిలో అయినా. సమ్టైమ్స్ ఆ పరిస్థితులు మనకి అనిపిస్తుంది నా తప్పు అసలు కాదు, ఇతనిదే తప్పు, కానీ మనం సెకండ్ టైం, థర్డ్ టైం మళ్ళీ ఆలోచించాలి ఎక్కడైనా నా దోషమే ఉంటుంది, మేబీ నేనేదో చెప్పాను అది అతను ట్రిగర్ అయిపోయారు, అతను తప్పు కాదు అని ఆ ఒక స్వభావం మనది ఉండాలి, ఆ ఒక బిహేవియరు మనది ఉండాలి, ఎప్పుడు మన తప్పే. సో ఇక్కడ సునీతి అంటుంది నీ తప్పే, నువ్వు నీకెందుకు ఉత్తమ పైన అసూయ అనేది ఉంది, అతను కూర్చుంటూ ఉంటే నువ్వు వెళ్ళు, ఇంకా నువ్వు సమయాన్ని వృధా చేసుకోకూడదు. సో ఇక్కడ ఈ ఒక లెసన్ మనం ఏం నేర్చుకున్నామంటే యాజ్ ఎ డివోటీ ప్రతి పరిస్థితిని మనము పాజిటివ్గానే చూడాలి, దాని నుంచి మనం మంచి లెసన్సే తీసుకోవాలి. ఒకతను యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఫ్రాక్చర్ అయిందని డాక్టర్ అన్నారు. సో రిలేటివ్స్ అందరు వచ్చి మాట్లాడుతున్నారు, ఎలా ఉన్నావు బాబు ఎలా ఉన్నావు. సో అతను అంటాడు అనమాట, ఐఎమ్ ఫీలింగ్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్, టాప్ ఆఫ్ ద వరల్డ్ అని, ఎంతో హ్యాపీగా ఉంది. సో వీళ్ళందరూ ఆలోచిస్తారనమాట, ఐఎమ్ ఫీలింగ్ టాప్ ఆఫ్ ద హాస్పిటల్ బెడ్ అంటే బాగానే ఉంది, ఐఎమ్ ఫీలింగ్ టాప్ ఆఫ్ ద హాస్పిటల్ బెడ్, టాప్ ఆఫ్ ద వరల్డ్ ఫీల్ చేయడానికి ఏం లేదు, ఫ్రాక్చర్ అయ్యింది గొప్పగా ఏం ఇది అవ్వలేదు. సో వాళ్ళు అడుగుతారనమాట, ఎందుకు నీకు టాప్ ఆఫ్ ద వరల్డ్ ఫీల్ అవుతున్నారు. సో అతను అంటాడు అనమాట, హ్యూమన్ బాడీలో 206 బోన్స్ ఉన్నాయి, ఆ 206 బోన్లో 1 బోనే ఫ్రాక్చర్ అయింది, 205 బోన్స్ సేవ్ అయిపోయాయి, దాట్స్ వై ఐఎమ్ ఫీలింగ్ టాప్ ఆఫ్ ద వరల్డ్, 205 బోన్స్, 205 బోన్స్ సేవ్ అయిపోయాయి కదా, ఏం అవ్వలేదు, ఒక్క బోన్కే అయ్యింది, కృష్ణ ఎంత దయనీయుడు. సో ఈ డివోటీస్ తాలూకా యాటిట్యూడ్ ప్రతి సిచ్యువేషన్లోని ఆల్వేస్ సీయింగ్, ఆ కృష్ణ ఇస్ సో మర్సిఫుల్, కృష్ణ ఇస్ సో కైండ్, మేబీ ఐ వాజ్ సపోజ్ టు సఫర్ మోర్, కృష్ణ ఇస్ సో నైస్ టు మీ. ప్రభుపాద్కి ఒకసారి చేత వేళ్ళు కట్ అయిపోయిందనమాట, కట్ అయిపోతే వెంటనే ఫస్ట్ మాట అన్నారు, కృష్ణ ఇస్ సో కైండ్, ఆ కృష్ణ ఎంత మంచి ఇదన్నమాట. సో భక్తులందరూ దీంట్లో కృష్ణ ఏం మంచి చేశారు, మేబీ నా హ్యాండ్ అంతా కట్ అయిపోవాలేమో, జస్ట్ వేలు కట్ చేశారు అని ఎంతలాగా నన్ను ప్రొటెక్ట్ చేశారు. సో డివోటీస్ ఎల్లప్పుడూ ఆ ఒక ఊహలోనే ఉంటారు, ఏదైనా తప్పు జరిగినా కూడా అది నా మంచి కోసమే, మేబీ నేను ఇంకా సఫర్ అవ్వాలేమో, కృష్ణుడు నేను కృష్ణుడు తాలూకా భక్తుడని కృష్ణ సగం తీసుకున్నారు, నాకు కొంచెమే ప్రాబ్లం ఇచ్చారు. సో ఎప్పుడు పాజిటివ్గా, ఎప్పుడు పాజిటివ్గా. ఇక్కడ ఎండ్ చేసేస్తాను ఒక చిన్న కథతోని. చిన్నప్పుడు నేను ఈ మన టింకల్ అని ఒక పుస్తకం వస్తుంది, మనం చదువుతూ ఉంటాం దాంట్లో స్టోరీస్ అని, నేను ఒక చిన్న చక్కని స్టోరీ అది నాకు ఎప్పుడో గుర్తుండిపోయింది అనమాట ఆ స్టోరీ, నేను దట్ టైం మేబీ 7th 8th క్లాస్లో. సో ఒక రాజు ఉంటాడనమాట, ఆ రాజు అండ్ మంత్రి ఇద్దరు మాట్లాడుతుంటే ఈ మంత్రి అంటాడనమాట, మన జీవితంలో ఏదైనా అది కృష్ణుడు తాలూకా కృపాయే. అప్పుడు ఈ రాజా కూడా అంటాడనమాట. మాట్లాడుతూ వాళ్ళు అడవిలో షికార్ అంటే హంటింగ్ చేస్తున్నారనమాట. హంటింగ్ చేస్తూ ఆ బాణం తాలూకా ఇది రాజా తాలూకా వేలు కట్ అయిపోతుందనమాట, చాలా ఇదిగా ఉంది. సో ఆ వేలు కట్ అయిపోతే వెంటనే రాజా ఇలా అలా అంటూ ఉంటే మినిస్టర్ అంటారనమాట, ఆ కృష్ణ కృప అయిందని. అప్పుడు రాజాకి చాలా కోపం వస్తుంది, అదేంటి కృష్ణ కృప అంటున్నావు, నాది వేలు కట్ అయిపోయింది, అసలు నీకు నా మీద ప్రేమం అనేది లేదు అని వెంటనే తనకి జైల్లో పెట్టేస్తారనమాట. ఆ మంత్రి జైల్లో ఉండగానే ఈ రాజా మళ్ళీ వెళ్తాడు హంటింగ్కి. సో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ ఆ రాజాని పట్టుకుంటారనమాట. పట్టుకొని మాతా కాళీకి మేము బలి ఇవ్వాలి, సో నువ్వు మంచి దొరికావు, ఇప్పుడు నేను మీకు బలి చేసిస్తామంటే ఇతనికి బలి చేయడానికి తయారు ఉన్నప్పటికీ వాళ్ళు చెక్ చేసుకుంటారు బాడీ పార్ట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. అప్పుడు చూస్తారనమాట అతను వేలు కట్ అయిపోయింది. అప్పుడు అంటే ఇతను ఏం పనికిరాదు, వేలు కట్ అయిపోయింది కదా అని అతన్ని వదిలేస్తారనమాట. సో వెంటనే ఆ రాజా అనుకుంటారు, నా మంత్రి చెప్పింది కరెక్టే, కృష్ణ ఏది చేసినా నా మంచి కోసమే చేస్తారు. సో వెంటనే ఆ మంత్రికి పిలుస్తాడనమాట, నువ్వు కరెక్టే చెప్ప బాబు, నాకు ఈరోజు కృష్ణ కాపాడారు, కానీ నీకు జైల్లో పెట్టారు, నీకోసం ఏం మంచి చేశారు. సో అప్పుడు ఆ మంత్రి అంటాడనమాట, ఈరోజు మీరు నాకు జైల్లో పెట్టకపోతే నేను మీతోనే వెళ్తాను హంటింగ్లో, నా బాడీ పార్ట్స్ ఏం ప్రాబ్లం లేదు, నన్ను పట్టుకొని వాళ్ళు బలి ఇచ్చేస్తారు. సో కృష్ణ ఏం చేసినా మన మంచి కోసమే, కానీ మనకి కనిపించదు, అది అర్థం చేసుకోవడానికి మనలో బుద్ధి లేదు, మన లిమిటెడ్ సెన్సెస్, లిమిటెడ్ ఇంటెలిజెన్స్తో మనకి ఏది అర్థం అవ్వట్లేదు. కానీ మన జీవితంలో జరిగిన ప్రతిదీ కృష్ణ మన మంచి కోసమే ఏర్పాటు చేశారు. సో ఇక్కడ సునీతి మాత్రము చాలా చక్కని ఇన్స్ట్రక్షన్స్, సునీతి చాలా చక్కని గురు, ఎంత చక్కని సూచనలు ఉపదేశాలు ఇస్తుంది తన బా. ఇలాంటి తల్లి ఉంటే అందరూ ఉద్ధరిస్తారనమాట, ఎంత చక్కగా చెప్తుంది ధ్రువ మహారాజ్కి, ఇలా చేయి అలా చేయి ఇలా వెళ్ళు ఏం పర్వాలేదు నువ్వు భగవంతుడు. మనం వస్తాం, ఇంకా మనం ముందుకు వెళ్దాము, చాలా ఉన్నాయి. నెక్స్ట్ సండే కూడా మనం ఇదే కంటిన్యూ చేసి వీలైన వరకు నెక్స్ట్ సండే దీన్ని మనము కంక్లూడ్ చేద్దాము. సో ఇలా ఈ సునీతి తాలూకా మాటలు మొదలయ్యాయి. అండ్ సునీతి భగవంతుడి గురించి, భగవంతుడిని ఎలా పొందాలి అన్ని ధ్రువతో మాట్లాడుతుందన్నమాట. సో మనం ఇక్కడ ఈరోజు ఇక్కడే ఆపుదాము, నెక్స్ట్ సండే ఈ ధ్రువ చరిత్రని మనము కంటిన్యూ చేద్దాము. ధ్రువ మహారాజ్ కీ జై, శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల